శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీ భారతీతీర్థస్వామినే నమః. భక్త మహాశయులకు నమస్కృతులు. హనుమాన్ చాలీసాలో మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి నిన్న అది చెప్పుకున్నాం. కంచనవరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ అనేటటువంటిది చౌపాయి చెప్పుకోవాలి. ఒక మనవి చేస్తున్నాను భక్తులకి, ఏమిటంటే స్వామి జన్మస్థలం ఇంత క్రితం నేను చెప్పి ఉన్నాను, అంజనాద్రి తిరుపతి ఏడు కొండల్లో ఉన్నటువంటి అంజనాద్రి, ఆంజనేయుడు మనవాడు. కానీ దురదృష్టం ఏంటంటే హనుమత్ జన్మస్థలంలో భక్తులకు కావలసినటువంటి వసతులు కూడా సక్రమంగా లేవండి. అయోధ్యలో రాముడు పుట్టాడు అంటే అయోధ్య పరిసరాల వాళ్ళంతా నిజంగా ధన్యులు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆంజనేయ స్వామి మనకి దగ్గరలో పుట్టాడు అంటే మనం అంత ధన్యత భావించటం లేదు. తిరుపతిలో పుట్టాడు అని చెప్పి తెలిసి కూడా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా దాని విషయం చాలామందికి తెలియదు. అయోధ్యలో రాముని మందిరం విషయంలో అనేక రకాల రాజకీయాలు సమస్యలు ఉన్నాయి. తిరుపతిలో అలాంటి సమస్యలు ఏమీ లేవు, వాళ్ళు కావాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ అలాంటి ప్రయత్నం జరగటం లేదు. అందుకోసమని ఆ అధికారుల్ని పెద్దలని కదల్చాలి, కొంత ఆలోచన చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒకప్పుడు నేను దానికోసమని కొంత ప్రయత్నం చేశాను. వినాయకరావు గారు ఈవోగా ఉన్న సమయంలో 3 లక్షలు శాంక్షన్ చేసి కొంతవరకు దాన్ని డెవలప్ చేశారు. ఆలయాన్ని మాత్రము భక్తులు వెళితే అక్కడ ఏర్పాట్లు ఏమీ లేవు, చాలా ప్రయాసపడుతున్నారు. హనుమ జయంతికి 1000 మంది హనుమత్ దీక్షాధారులు అక్కడ దీక్షా విరమణ చేస్తారు, కానీ వాళ్ళకి అక్కడ ఏర్పాట్లు లేవు. కాబట్టి హనుమత్ జన్మస్థల సముద్రణోద్యమము అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం పెట్టుకున్నాను. దానికి సంబంధించి చాలామంది భక్తులందరి చేత సంతకాలు చేయించి మనమేమి ఇవ్వక్కర్లేదు దానికోసమని సంతకం చేయటం మాత్రం, అంటే ఇంతమంది కోరుతున్నారు ఆ స్వామి యొక్క జన్మస్థల అభివృద్ధిని గురించి, కాబట్టి మీరు పట్టించుకోండి అని చెప్పి ఏదో నేను ఒక్కడిని వెళ్ళి అడగటం కాకుండా 1000000 లక్షల మంది సంతకాలతో తీసుకువెళ్ళి వాళ్ళని కోరాలి అనేటటువంటి ఉద్దేశంతో దానికి 2 సంతక పత్రాలు అవి తయారు చేయించడం జరిగింది. అవి కూడా మనకు ఆఫీసులో ఇచ్చాను. ఆసక్తి ఉన్నవాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంటి పరిసరాల్లో వాళ్ళు, మీ బంధువులు ఎవరి చేతైనా సంతకాలు చేయించవచ్చు. చేయించి ఆ రాఘవయ్య గారికి ఇస్తే తర్వాత నాకు అవి చేరుతాయి. స్వామి ప్రయత్నం చేయగలిగింది, చేద్దాం. మీరందరూ భక్తులు కాబట్టి, హనుమత్ భక్తులు కాబట్టి మీకు మనవి చేస్తున్నాను. కంచనవరణ విరాజ సువేశ, కంచన భరణ విరాజ సుబేశ, సుబేశ అని అసలు అవధి భాషలో ఉండేటటువంటి శబ్దం. కంచన భరణ, మామూలుగా మనము కంచన వరణ అని అంటూ ఉంటాం. ఆ వా అనేటటువంటిది బావటం సహజం అనేది చెప్పాను. విరాజ సుబేశ, విరాజ సువేశ అని మనం పలుకుతూ ఉంటాం. ఇక్కడ ప్రచారంలో ఉన్నటువంటి పాఠం అది, కంచన వరణ విరాజ సువేశ అని మనం చెప్పే పాఠము. అవిధిలో ఉన్నటువంటిది ఏమిటంటే కంచన భరణ విరాజ సుబేశ అనేటటువంటిది, కానన కుండల కుంచిత కేశ అనేటటువంటిది. కంచనవరణ విరాజ ఆంజనేయ స్వామి బంగారపు ఛాయతో ఉంటాడు ఆయన. ఆంజనేయ స్వామిని మనం ఎర్రగా ఉంటాడని సింధూరం రంగుగా ఉంటాడని అని సింధూరం ఆయన ధరించాడంతే, ఒంటి నిండా రాసుకున్నాడు, అందువల్ల ఎరుపుదనం తప్పితే. అందులో ఇవాళ మంగళవారం రోజునే ఆ సింధూర ధారణ చేసింది, మనం చెప్పుకున్నాం ఆ కథ కూడా. కానీ సహజంగా ఆయన బంగారపు ఛాయ కలిగినటువంటి వాడు. అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం, మనం ఆ శ్లోకంలో చెప్తున్నాం, స్వర్ణశైలాభ దేహుడు ఆయన. స్వర్ణశైలము అంటే మేరు పర్వతం, బంగారపు కొండ. బంగారపు కొండలాగా ఉంటాడు అంటే ఆయన బంగారం వర్ణం, బంగారపు ఛాయ గలవాడు అని అర్థం. ఆంజనేయ మతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం, కాంచనాద్రి కమనీయ విగ్రహుడు ఆయన. కాంచనాద్రి అంటే బంగారపు కొండ, మేరు పర్వతం. ఆ విధంగా బంగారపు ఛాయతో ఉండేటటువంటి వాడు ఆయన. కనకభరణ తన తేజ బిరాజ మానహో అపరగ్రీహ కరరాజ అని చెప్పి తులసీదాస్ చెబుతాడు, బంగారు వన్న శరీరం కలవాడు అని చెప్పి. రామచరిత మానసులో కూడా కనకభూధరాకార శరీర, కనకభూధరం బంగారపు కొండ ఆకారంతో ఉండేటటువంటి శరీరం కలిగినటువంటి వాడా అని సంబోధిస్తాడు. వినయపత్రిక, అది కూడా తులసీదాస్దే. ఆ వినయపత్రికలో కూడా జాతరూపాచలాకార విగ్రహ అని చెప్పి, జాతరూపం అంటే బంగారం, బంగారం కొండ ఆకారం కలిగినటువంటి వర్ణం కలిగినటువంటి వాడు అని. హనుమాన్ బాహుకులో కూడా స్వర్ణశైల సంకాస కోటిరవితరుణ తేజ ఘన సింధుతరుణ సియసోజహరణ రవిబాలవరణ అని చెప్పి, స్వర్ణశైల సంకాశాని రవిబాలవరణ అని. రవిబాలవరణ అంటే ఉదయించేటటువంటి బాలసూర్యుని వర్ణం. దాదాపు అది కూడా ఆ పుటం పెట్టినటువంటి బంగారపు ఛాయలో ఉంటుంది. అలా ఆయన మిగతా గ్రంథాల్లో కూడా వర్ణించాడు, మరియు సంస్కృత శ్లోకాల్లో కూడా అదే మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఆంజనేయ స్వామి బంగారపు కొండలాగా బంగారపు ఛాయతో ఉంటాడు. సుభేస, మంచి వేషధారణ చేసేటటువంటి వాడా అని. మామూలుగా మనకి లంగోటితోనే దర్శనమిస్తూ ఉంటాడు, కానీ ఆయన ఈశ్వరాంశ సంభూతుడై అభిషేక ప్రియ శివత్వం ఆయనలో ఉన్నది, అలంకార ప్రియత్వం కూడా ఆయనలో ఉన్నది. వందే వానర నరసింహ ఖగరాక్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ. నానాలంకరణం, వివిధములైనటువంటి అలంకారాలు కలిగి ఉన్నటువంటి వాడు. యుద్ధకాండలో చివరికి ఆయన్ని గురించి వాల్మీకే చెబుతాడు, సుగ్రీవో హనుమాంశ్చైవ మహేంద్ర సదృశ్యుతి స్నాతౌ దివ్య నిభై వస్త్రై జగ్మతు శుభకుండలౌ అని చెప్పి, ఆ శ్రీరామచంద్రుడు పట్టాభిషేకానికి వెళ్ళినటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఎలా చక్కగా స్నానాలు చేసి మంచి వస్త్రాలు ఆభరణాలు ధరించారో అదంతా వర్ణిస్తూ ఆంజనేయ స్వామి యొక్క ఆ సుభేస అనే దానికి నిదర్శనంగా వాల్మీకి చెబుతారు. కానన కుండల కుంచిత కేశ అని చెప్పి కూడా, ఆయన కానన కుండల, చెవులకి కుండలములు కలిగి ఉంటాడు. పుట్టుకతోనే కుండలములు ఉన్నాయండి ఆయనకి. పరాశర సంహితలో మాణిక్య కుండలధరం దివ్య పట్టాంబరాన్వితం అని చెప్పి మనకి పరాశర సంహితలో ఆయన జనన సమయంలో చెప్పబడ్డది. మాణిక్య కుండలధరుడు ఆయన, పుట్టుకతోనే యజ్ఞోపవీతం ఉన్నది ఆయనకి, కుండలాలు ఉన్నాయి. అటువంటి రీతిలో ఆయన పుట్టాడు, అందువల్ల కానన కుండల అని ప్రత్యేకంగా తులసీదాస్ చెప్పాడు చాలీసాలో. బ్రహ్మాండ పురాణంలో కూడా పద్మరాగకృత మండల త్విష పాటలీకృత కపోల మండలం అని చెప్పి వర్ణింపబడ్డాడు ఆంజనేయ స్వామి. పద్మరాగ కృత మండల కుండల త్విష, పద్మరాగములు కెంపులు పొదిగినట్టు ఎర్రగా ఉంటాయి కెంపులు, అవి పొదిగినటువంటి కుండలముల యొక్క కాంతి చేత ఆయన చెక్కిలి భాగం అంతా కూడా ఎర్రగా ఉన్నది అని చెప్పి, వజ్రాంగ పింగకేశాఢ్యం స్వర్ణకుండల మండితం అని చెప్పి వర్ణింపబడ్డాడు. నారద పురాణంలో కూడా చలత్కుండల దీప్తాస్యం పద్మాక్షం మారుతి స్మరేత్, చలత్కుండల దీప్తాస్యం అని చెప్పి ఆ కదిలేటటువంటి అద్భుతమైనటువంటి కుండలములు కలవాడు అని చెప్పి నారద పురాణంలో వర్ణింపబడ్డాడు. ఇలా ఆంజనేయ స్వామి పుట్టుకతోనే కుండలములు కలిగినటువంటి వాడు. పుట్టుకతో మన కవచ కుండలాలు కలిగిన వాడు తెలుసు కర్ణుడు. ఆంజనేయ స్వామి యజ్ఞోపవీతము కౌపీనము కుండలములు వీటితో పుట్టాడు. కానన కుండల కుంచిత కేశ, ఆంజనేయ స్వామి గురించి ఆయన చెప్పిన ఇంకో పదం ఏమిటంటే కుంచిత కేశుడు. కేశము అంటే వెంట్రుకలు కుంచితమై ఉంటాయి, మామూలుగా పొడుగ్గా ఉంటాయి వెంట్రుకలు. కుంచితం ఎప్పుడవుతాయండి? రింగులు తిరిగినప్పుడు. జుట్టు రింగులు తిరిగితే ఏమవుతుంది? ముంగురులు చూస్తూ ఉంటాం. మామూలుగా దాన్ని సాగతీస్తే పొడుగ్గా ఉంటుంది, కానీ కుంచిత కేశం అవుతుంది. అది ఉంగరాలు తిరిగినటువంటి జుట్టు గలవాడు అనే అర్థం చెప్పుకోవచ్చు. కుంచిత కేశ అనేటటువంటిది ముడిపెట్టి పొట్టిగా చేసినటువంటి కేశములు. కొన్ని ఆంజనేయ స్వామి మూర్తులలో, చాలా ప్రాచీన మూర్తుల్లో ఆయన ఆ శిఖని బిగించి కట్టినటువంటివి కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఈ రెండు అర్థాలు కూడా దాంట్లో ఉన్నది. కానన కుండల కుంచిత కేశ హాధవత్ర అరుధ్వజ విరాజై, ఆంజనేయ స్వామి హాధ వజ్ర అరుధ్వజ విరాజే, చేతిలో వజ్రము ధ్వజము ఇవి కలిగినటువంటి వాడు అని చెప్పి తులసీదాస్ చెప్పాడు. ఇక్కడ ఈ విషయంలో రెండు రకాల మనం చెప్పుకోవచ్చండి. ఏమిటంటే హాధవజ్ర చేతిలో వజ్రమును ధ్వజము ఉన్నది అంటే వజ్రము వజ్రాయుధం ఆయన ఎప్పుడూ ధరించలేదు. మరి హాధవజ్ర అనేది ఎట్లా కుదురుతుంది? అక్కడ వజ్ర రేఖ ఆయన చేతిలో ఉన్నది అని అర్థం. హాధ వజ్ర అరుధ్వజావిరాజే, ఔర్ధ్వజావిరాజే అని చెప్పి చదువుతూ ఉంటారు. ఔ అనేది అసలు అవధిలో ఉండేటటువంటిది, అరుధ్వజావిరాజే అని చెప్పి మనం ఇక్కడ పరిసరాల్లో చదివేటటువంటి పాఠం. హాధ వజ్ర ఔధ్వజావిరాజే, అహాధ వజ్ర అరుధ్వజావిరాజే, ఏదైనా పాఠం పర్వాలేదు. కాబట్టి ఆయన చేతిలో వజ్రరేఖ ధ్వజరేఖ ఇవి ఉంటాయి అని చెప్పి మనం భావన చేయొచ్చు. మనకి పరాశర సంహితలో ధ్వజ వజ్రాంకుశ ఛత్ర పద్మరేఖాంఘ్రి సంయుతం అని చెప్పి వర్ణింపబడ్డది. ఆంజనేయ స్వామి యొక్క అంఘ్రి సంయుతం పాదములు, ఆయన పాదములలో ధ్వజ చిహ్నము వజ్ర చిహ్నము అంకుశ చిహ్నము అట్లాగే ఛత్రము పద్మరేఖ ఇవన్నీ కూడా ఆయన పాదాల్లో ఉన్నాయని చెప్పి, ఇవన్నీ కూడా శుభ సూచకాలు. చాలా మహానుభావులైనటువంటి వాళ్ళకి చేతులలోనూ, మరి గొప్ప యోగం ఉన్నటువంటి వాళ్ళకి చేతుల్లో కాళ్ళల్లో అటువంటి రేఖలు ఉంటాయి. మామూలుగా జాగ్రత్తగా చూసుకుంటే మన చేతుల్లో కూడా కొన్ని రేఖలు ఉంటాయి, కొన్ని పనికొచ్చే రేఖలు ఉంటాయి, పనికిరాని రేఖలు ఉంటాయి. మంత్రం అనుష్ఠాన సాధకులైనటువంటి వాళ్ళకి మంత్రార్థరేఖలు కూడా చేతిలో ఉంటాయి. మత్స్యరేఖ ఉంటుంది చేతిలో, యోగదాయకమైనటువంటి రేఖలు అట్లా ఉంటాయి. అందువల్ల ఆంజనేయ స్వామికి హాథ వజ్ర అరుధ్వజావిరాజే, చేతిలో ధ్వజరేఖ వజ్రరేఖ ఉంటాయి అని చెప్పి ఒక అర్థం చెప్పుకోవటము. రెండవది, స్కాంద పురాణంలో మనకి నమ శ్రీరామ భక్తాయ అక్షవిధ్వంసనాయచ నమో రక్షపురీదాహకారిణే వజ్రధారిణే అని చెప్పి చెప్పబడ్డదండి. నమ శ్రీరామ భక్తాయ, శ్రీరామ భక్తునికి నమస్కారము. అక్షవిధ్వంసనాయచ, అక్షవిధ్వంసనుడు అంటే అక్షుడు, రావణాసురుని యొక్క కుమారుడు. ఆ రావణాసురుని కుమారుణ్ణి చంపినటువంటి వాడికి నమస్కారము. నమో రక్షపురీదాహకారిణే, రక్షపురి అంటే రాక్షసుల యొక్క నగరం, లంకా నగరం, దాన్ని దహించినటువంటి వాడు, దాని కారకుడైనటువంటి వాడు లంకా దహనానికి వజ్రధారిణి అని చెప్పి చెప్పబడ్డది. వజ్రమును ధరించినటువంటి వాడు అని. ఇక్కడ ఈ వజ్రము అనేటటువంటిది, వజ్రధారిణి అనేది మనం చేతిలో ధరించాడు అనే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వజ్రధారిణి అనేది చేతిలో రేఖ రూపంలో ఉన్నవాడు అనే మనం చెప్పుకున్నా కూడా ఇబ్బంది లేదు, అలా మనకు కనపడుతుంది. కానీ రామస్వయంవరము అనేటటువంటి ప్రబంధంలో అయోధ్యలో శ్రీరామచంద్రుడు పర్యటన చేసేటటువంటి సందర్భంలో ఒక వర్ణన చేయబడ్డదండి. దాంట్లో ఏమిటంటే, లఖన చమర చాలత సుఖ ఛాయి ద్వితీయ చమర లియ నిశిచర రాయి. ఆ శ్రీరామచంద్రుని యొక్క ఒక చమరం చామరము లఖన చాలత, లఖన అంటే లక్ష్మణుడు, లక్ష్మణుడు ధరించాట. ద్వితీయ చమర రెండవ చామరము, చామరాలు రెండు వైపులా వీస్తూ ఉంటారు కదా, రెండవ చామరము నిశిచర రాయి. నిశిచర రాయి అంటే రాక్షస రాజు విభీషణుడు ధరించాడు అని. ఒకవైపు లక్ష్మణుడు, ఒకవైపు విభీషణుడు చామరములు ధరించారు. మనకి సంబంధించింది ఏంటంటే, రథధ్వజలియే ఖడో హనుమానా, ఆయన యొక్క ధ్వజాన్ని, రథధ్వజాన్ని ఎవరు పట్టుకున్నారట, హనుమాన, హనుమంతుడు పట్టుకున్నాడు అని చెప్పి. అంటే ఇక్కడ మనకి హాథవజ్ర అరు ధ్వజావిరాజ అనేటటువంటి దానికి ఆయన ధ్వజాన్ని చేతిలో పట్టుకున్నటువంటి రీతి ఇక్కడ వర్ణింపబడ్డది. అందువల్ల రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు, కానీ వజ్రము ఉన్నది అంటానికి మనకేవి ఆధారాలు లేవు. వజ్ర రేఖ తప్పితే వజ్రాయుధం ఆయన దగ్గర ఎందుకు ఉంటుంది, ఉండదు. కాంధే ముంజ జనే ఊచాజయి సాజయి అని చెప్పి మూల పాఠము, అవధి పాఠము, కాంధే ముంజ జనేవు చాజయి అని చెప్పి మనం చదువుతూ ఉంటాం. కాంధే ముంజ, ఈ స్కంద భాగములో ముంజ మేకలు కలిగినటువంటి వాడు, మౌంజి యజ్ఞోపవీతాభరణ రుచి శిఖాశోభితం అని చెప్పి ఆంజనేయ స్వామి వర్ణింపబడ్డాడు. ఈ మేకల ముంజ గడ్డితో తయారు చేసినటువంటిదండి. ముంజ మేకల అంటే అది ఒక విధమైనటువంటి గడ్డి, దాంతో పేంతారు, అది నడుముకి కడతారు. బ్రహ్మచారులు అయినటువంటి వాళ్ళకి ఉపనయన సందర్భంలో అలా కట్టడం ఉంటుంది. ఆ దాని గురించి అధర్వణ వేదం చెప్పిందండి, శ్రద్ధాయా దుహిత తపసోధిజాత అని చెప్పి. అంటే ఈ ముంజత్రాడు వల్ల రక్షణ చేకూరుతుంది. మామూలుగా మనము ఏదైనా కార్యక్రమాన్ని స్వీకరించినప్పుడు రక్ష కట్టుకుంటూ ఉంటాం. రక్ష దేనికి అంటే రక్షాబంధనం ఉంటుంది కదా, కంకణబంధనం. ఏ కార్యక్రమానికైనా, వ్రతాలకైనా, ముఖ్యంగా కళ్యాణాదుల్లో రక్షాధారణ జరుగుతుంది. రక్షాధారణ యొక్క ఆవశ్యకత ఏమిటంటే అనేక రకాల ప్రమాదాల నుంచి అది రక్షిస్తుంది. అంతేకాదు రక్ష కట్టుకున్నాక వాళ్ళకి ఇక ఏ అశుచి సోకదండి. ఉత్తమ నియమాలతో చేసేటటువంటి వాళ్ళైతే రక్ష కట్టుకున్నాక ఇక నిజంగా వాళ్ళు ఎవరన్నా బంధువులు పోయినా కూడా పరిగణన చేయక్కర్లేదు. దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు రక్ష కట్టుకుని దీక్షలో ఉన్నాక ఆ దీక్షాకాలంలో ఏమైనా అశౌచ్యం వచ్చినా కూడా వీళ్ళకి సోకదు. కానీ చాలామంది అడుగుతూ ఉంటారు, హనుమద్దీక్ష తీసుకున్నాక మాకు మా బంధువులు పోయారండి, ఏం చేయమంటారు అని. ఆ దీక్ష విరమించమని చెప్పి చెబుతూ ఉంటాను. ఎందుకంటే ఉత్తమ నియమాలతో చేయరు. ఉత్తమ నియమాలతో ఉత్తమ నియమాలు పాటించినప్పుడు ఇలాంటి అవకాశాలు మాత్రం పొందటం మంచిది కాదు. ఉత్తమ నియమాలతో కనుక ఆచరించేటట్లయితే అప్పుడు ఇటువంటి వాటిని కూడా మనం స్వీకరించవచ్చు. రక్షాబంధనం అయితే ఇక ఏ సమస్య లేదు. అలా ఈ ముంజ కూడా, ముంజ మేఖల ఇది కూడా రక్షణను కలిగిస్తుంది అని చెప్పి మనకి చెప్పబడ్డది వేదమంత్రంలోనే. వశిష్ఠ గృహ్య సూత్రాల్లో కూడా దీనివల్ల నైతిక విలువలు పెరుగుతాయని, తపో నియమాలు ఏర్పడతాయని, అట్లాగే పాపాలు అరిష్టాలు ఇవి తొలగిపోతాయని, ఇవన్నీ కూడా ఈ ముంజ మేఖల వల్ల చేకూరుతాయి అని చెప్పి చెప్పబడ్డది. వైద్య నిఘంటువుల్లో కూడా దీని గురించి చెప్పారండి. అంటే వైద్యపరంగా కూడా ఇప్పుడు మన వాళ్ళు ఏది చేసినా కూడా వైద్య శాస్త్రంతో సమన్వయమవుతూ ఉంటుంది. ఏవి కూడా మనకి ప్రయోజనం లేనివి లేవండి. సుఖార్థ సర్వభూతానా మతా సర్వ ప్రవృత్తయ సుఖంచన వినాధర్మ తస్మాత్ ధర్మ పౌరవభవ అని చెప్పి శాస్త్రం చెప్పింది. సుఖంచన వినాధర్మ, మన సుఖం కాకుండా ఏ ధర్మము చెప్పలేదు, కష్టం కోసము చెప్పలేదు ఏ ధర్మం కూడా. ఏది చెప్పినా దాని వెనకాల ఏదో ఒక ఆరోగ్య ప్రయోజనము, మనకు ఉపయోగకరమైనటువంటిది ఉండి తీరుతుంది, అది మనం గ్రహించాలి. గ్రహించలేకపోతే అది మన దోషం. ఏకాదశి ఉపవాసం చేయమన్నారు అంటే నీరసం వస్తుంది కదా, పడిపోతాం కదా అంటే, ఏకాదశి నాడు ఉపవసించటము శారీరకంగా కూడా అవసరం, శారీరక నియమాలకు కూడా, ఆరోగ్యానికి కూడా అవసరం అది. అందువల్ల మన వాళ్ళు ఏ నియమం పెట్టినా అది మన ఆరోగ్యకరమైనటువంటిదే. ఈ ముంజని ముంజమేఖల కట్టడంలో కూడా ముంజస్తు మధుర శీత కఫ పిత్తజ దోషకృత్ దోషజిత్ అని చెప్పి చెప్పబడింది. కఫదోషాన్ని పిత్తజ దోషాన్ని మనకి వ్యాధులన్నీ రావటానికి కారణము త్రిదోషము లేనండి. ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే త్రిదోషం వాతము పిత్తము కఫము, ఈ మూటి వల్లే రోగాలు ఏవైనా వస్తాయి. వైద్యులైనటువంటి వాళ్ళు నాడి పట్టుకుని తెలుసుకునేది ఈ మూడు, అది వచ్చినటువంటి వ్యాధి వాతం వల్ల వచ్చిందా పిత్తం వల్ల వచ్చిందా కఫం వల్ల వచ్చిందా అని చెప్పి గ్రహిస్తారు. వాతం వల్ల వస్తే నాడి ఒక్కొక్క రకంగా కొట్టుకుంటుంది, పిత్తం వల్ల వస్తే ఒక రకంగా కొట్టుకుంటుంది, కప్పలాగా గంతులు వేస్తున్నట్లుగా. కఫం వల్ల వచ్చినదైతే మాంద్యంగా కొట్టుకుంటుంది. ఇట్లా ఆ చాలనాన్ని బట్టి, నాడి గమనాన్ని బట్టి దేనివల్ల వచ్చిందో గ్రహించి దానికి కావలసినటువంటి చికిత్స చేస్తారు. ఈ ముంజ మేఖల ధరించడం వల్ల ఈ త్రిదోషములు హరింపబడతాయి అని చెప్పి చెప్పబడ్డదండి. గ్రహ రక్షాసు దీక్షాసు పావనో భూతనాశన, దీక్షల్లో వాటిల్లో ఇది భూతనాశకం కూడా అవుతుంది, ఏ ప్రమాదాలు కూడా వీళ్ళని చేరవు అని చెప్పి చెప్పారు. మనకి దీక్షలు చేసేటప్పుడు ఈ పసుపు గుడ్డలతో ఊరు దాటి వెళ్ళద్దు అని చెప్పి చెబుతూ ఉంటారు. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఊరు దాటి వెళ్ళటం అంటే శ్మశానాలు దాటి వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు మనకి కొన్ని రకాల దుష్టశక్తులు ఆవేశించేటటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎలా పడితే అట్లా మనం ఊరు దాటకూడదు అని చెప్పి పెద్దలు చెబుతారు. అలాంటి ప్రమాదాల నుంచి కూడా ఈ మేకలు రక్షిస్తుంది అని చెప్పి వైద్యశాస్త్రం చెబుతూ ఉన్నది. కాంధే ముంజజనే ఊచాజై శంకర సువన కేసరీ నందన, శంకర సువన అని మామూలుగా పాఠం, అవధి పాఠం, మనం శంకర సువన అని చెప్పి చెప్పుకుంటాం. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన, ఇది ఈ చౌపాయిలో శంకర సువన ఓ శంకరసుతుడా అని చెప్పి సంబోధించాడు ఆయన. మనకి అనేక ప్రమాణాలు అనేక గాథలు ఉన్నాయి ఆయన ఈశ్వరాంశ సంభూతుడు అని అనటానికి. నిన్న మనం చెప్పుకున్నాం ఈశ్వరుడు తనకి త్రిపురాసుర సంహారంలో నారాయణాస్త్రంగా విష్ణువు సహకరించాడు కాబట్టి తాను ఈ సమయంలో రామునికి సహకారంగా వెళుతున్నాను అని చెప్పి చెప్పటం. అట్లాగే రుద్రవీర సముద్భవుడు దేవతలందరూ కూడా నరనారాయణుల దగ్గరికి వచ్చి శంకరుడితో సహా బ్రహ్మాదులతో సహా వచ్చినప్పుడు శ్రీమన్నారాయణుడు ఏం చేశాడు, సకల దేవతల యొక్క తేజస్సుని ఆకర్షించి తన తేజస్సును కూడా మిళితం చేసి దాన్ని పరమశివుడికి ఇచ్చాడు. పరమశివుడు దాన్ని స్వీకరించాడు. ఆ పరమశివుని నుంచి ఆ తేజస్సు వీర్యము పార్వతికి చేరింది. వెంకటాద్రి మీద విహరించేటటువంటి సమయంలో పార్వతికి చేరినటువంటి ఆ మహా తేజస్సుని ఆమె భరించలేకపోయింది, భరించలేక అగ్నియందు ప్రవేశపెట్టింది. అగ్నిదేవుడు కూడా ఈ తేజస్సుని భరించలేకపోయాడు, వాయుదేవునికి అందజేశాడు. అలా అందినటువంటి తేజస్సుని వాయుదేవుడు ఫల రూపంలో అంజనికి ఇవ్వటం వల్ల మొత్తానికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఈశ్వరాంశ, ఈశ్వర తేజస్సు, ఈశ్వర వీర్యం, ఆ శక్తి వల్ల వచ్చింది కాబట్టి శంకర సువన అది గాథ. అట్లాగే మనకి శివపురాణంలో ఇంకో రకమైనటువంటి గాథ కూడా కనపడుతుందండి. ఏమిటంటే అంటే మరి ఆ ఒక పురాణంలో ఒక రకంగా, ఒక పురాణంలో ఒక రకంగా ఉంటే ఎట్లాగండి, ఏది రైట్ అని అనుకోవాలి అని సందేహం వస్తుంది. వీటన్నిటికీ కూడా మనం తెలుసుకుని సమాధానం తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది, కానీ లేకపోతే సంశయాత్మ వినశ్యతి అని చెప్పి ఇవన్నీ చాలా ఇబ్బందికరాలు అవుతూ ఉంటాయి. ఒక ఆయన అడిగాడు, ఏమండి చార్ధాములో చక్కగా యాత్రలకు వెళ్ళినటువంటి పుణ్యాత్ములందరూ అంత ఘోరంగా ప్రమాదంలో పడ్డారే, దీన్ని మనం ఎట్లా సమర్థిస్తాము అన్నాడు. సమర్థించటం కాదండి, జరిగింది జరిగింది, దాన్ని సమర్థించవలసిన అవసరం ఏం లేదు. యథార్థాన్ని సమర్థించడం ఎందుకు, లేని దాన్ని సమర్థించాలి. కానీ అక్కడ చాలా ఘోరాలు జరుగుతున్నాయి. వ్యాపార దృష్టితో అనేక రకాల అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రతి చోట మనం చూస్తున్నాం, దేవాలయాల కోసం వెళ్ళిన చోట మన మనస్సు చాలా చోట్ల మనసు చివుకుమంటూ ఉంటుంది. ఎంత ఘోరమండి, దేవుడి సన్నిధిలోనే ఇన్ని రకాల అన్యాయాలు చేస్తున్నారు, ఏమైపోతారు వీళ్ళు అని చెప్పి మనకే అనిపిస్తూ ఉంటుంది. కానీ మనము ఏవో భగవత్ కార్యానికి వెళ్ళిన వాళ్ళం, వెళ్ళి వచ్చేసేస్తూ ఉంటాం. కానీ అటువంటివన్నీ కూడా మనం ఎక్కువ మనస్సులో పెట్టుకోకూడదండి. భగవత్ కార్యానికి వెళ్ళినప్పుడు దాన్నే లక్ష్యంగా మనం పెట్టుకున్నప్పుడు ఆ పుణ్యాన్ని పొందగలుగుతాం. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశి భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి. మనకి పవిత్రమైనటువంటి భావము, అక్కడ పరిపూర్ణమైనటువంటి పుణ్యభావంతోనే మనం ఉంటే మనకు అదే లభిస్తుంది. అనవసరంగా ఇవన్నీ మన మనస్సును కస్మలం చేస్తే మనకి మిగిలేదు అవి. కాబట్టి అవి మనల్ని ప్రభావితం చేయకూడదు, మనకు అనిపిస్తూ ఉంటుంది కాస్త. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ఘోరాన్ని ఊడ్చిపెట్టవలసిన అవసరం వస్తుంది. అలా ఊడ్చిపెట్టినటువంటి సందర్భమే అది. కానీ అదే సందర్భంలో పరమశివుడు తనకిష్టులైనటువంటి భక్తులని తన సన్నిధి చేర్చుకోవటానికి కూడా మార్గం చూపించాడు, రాండిరా అని చెప్పి ఆకర్షించాడు. బయలుదేరినటువంటి వాళ్ళు కూడా కొందరు విరమించుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, అంటే వాళ్ళకి లేదు అవకాశం. కాదు అనుకున్నటువంటి వాళ్ళు టికెట్ ఉన్నది రావే వస్తావా అని అంటే అమాంతం అప్పటికప్పుడు సంచి తీసుకుని బయలుదేరిన వాళ్ళు ఉండొచ్చు. ఆ కైలాసవాసుడు తన సన్నిధికి చేర్చుకోవటం కోసమే కొందరిని ఆకర్షించి పిలిపించుకుని అలా తనలో చేర్చుకున్నటువంటిది అదే సందర్భంలో జరిగింది. అలాగే ఆ విలయంలో నాశనము చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి విలయంలోనే లయం ఉన్నది అని మనం గ్రహించాలి. ఎవరికి సుకృతంతో కైలాసం లభించింది, ఎవరికి యమలోకం లభించింది, ఇది మనకి తెలిసే విషయం కాదు. కానీ మొత్తానికి పుణ్యాత్ములకి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు, పాపాత్ములు ఎక్కడ చేరాలో అక్కడ చేరారు. అందరినీ కూడా పరమేశ్వరుడు ఆకర్షించాడు, చేయాల్సింది చేశాడు. ఏది ఏమిటి అనేటటువంటి దాన్ని మనము విచక్షణ చేయగలిగినటువంటి వాళ్ళం కాదు. ఇక్కడ మరి ఒక రకంగా ఒక పురాణంలో ఒక రకంగా ఒక పురాణంలో ఉండటం ఏమిటి అని అంటే, ఇవి కల్పాంతర భేదాలతో ఉంటూ ఉంటాయండి. ఒక కల్పంలో ఒక రకంగా దీని గాథలు పునరావృతం అవుతూ ఉంటాయి, కానీ కొద్ది కొద్ది భేదాలతో జరుగుతూ ఉంటాయి. అనేక కల్పాలలో మరి కల్ప సకల్పపూర్వ, ఈ కల్పంలో కల్పపూర్వంలో ఎలా జరిగిందో అట్లాగే జరుగుతూ ఉంటుంది. అనేక రకాల అవతారాలు వస్తూ ఉంటాయి. శ్రీరాముడు ఒక మాట ఆంజనేయుడిని బ్రహ్మదేవుడి దగ్గరికి పంపిస్తాడు, నేను సీతాదేవికి ఇచ్చినటువంటి అంగుళీయకము ఉంగరము బ్రహ్మదేవుడు అడిగితే ఇచ్చాను, సీతాదేవి దాన్ని చూడాలి అని కోరుకుంటోంది, వెళ్ళి తీసుకురా హనుమాన్ అంటాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మలోకానికి ఎడతాడు. సరే మొత్తానికి అక్కడ ఏదో కొంత ముందు బ్రహ్మదేవుడి అంగీకరించడు, నేను ఇవ్వనంటాడు. నేను చాలా ఇష్టంగా రాముడి దగ్గర తీసుకున్నాను, అందువల్ల నేను ఇవ్వనంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వింశతి భుజ అవతారం అండి, 20 చేతులతో ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ధరిస్తాడు, మొత్తం ఈ బ్రహ్మలోకాన్ని తలకిందులు చేస్తాడా అన్నట్లుగా ఆయన విజృంభిస్తే సనకస నందనాదులు చెప్తారు ఆయనతో, ఎందుకు ఆయనకేదో కావాల్సింది చేయటం మంచిది అని. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, అక్కడ సరస్సు ఉన్నది, ఆ సరస్సులో ఉన్నది తీసుకోమని చెప్పి. ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ సరస్సు నిండా అంగుళీయకాలే అండి, సరస్సు నిండా ఉన్నాయి. ఆయనకి దిక్కు తోచలేదు, ఇన్ని ఉంగరాలుంటే రామముద్రికలు ఏది తీసుకోవాలి. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అప్పుడు రాముడు చెప్తాడు, అనేక కల్పాలలో ప్రతి యుగంలో కూడా ప్రతి మహాయుగంలో కూడా నా నుండి స్వీకరించినటువంటి అవన్నీ ఏ ఒక్కటైనా తీసుకొచ్చి సీతకి ఇవ్వమంటే అప్పుడు తీసుకొచ్చాడు. కాబట్టి కల్పాంతరాలలో మళ్ళీ మళ్ళీ ఇవి పునరావృతం అవుతూ ఉంటాయి, కొద్ది భేదాలతో ఉంటాయి. కాబట్టి మనకు ఆ తేడా తెలుస్తుంది. ఒక కల్పంలో హరిహరులు ఇద్దరూ కూడా సంభాషించుకుంటూ పరమశివుడు అంటాడు విష్ణువుతో, ఓ శ్రీమన్నారాయణ, ఒక్క మాట మళ్ళీ నీ మోహిని రూపాన్ని చూడాలనున్నది అని అడుగుతాడు. కాలాంతరంలో తప్పకుండా చూపిస్తానంటాడు. తరువాత ఒక సమయంలో మంచి వసంత ఋతువు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, ఆ సమయంలో అల్లంత దూరంలో మోహిని రూపం విష్ణుమూర్తి చెప్పిని చూపిస్తానన్నటువంటిది అని పరమేశ్వరుడికి అప్పటికి భావనకి రాదు. అలా దర్శనమిచ్చాడు. ఇచ్చేటప్పటికి పరమశివుడు ఆ మోహిని వెంటబడ్డాడు. ఆ ఆవేశంలో ఆయనకి వీర్య స్ఖలనమైంది. ఆ స్ఖలితమైనటువంటి వీర్యాన్ని ఈ హరిహరులిద్దరూ కూడా ఒక దొన్నెలోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఋషివేషధారులయ్యి వనంలో ప్రవేశించారు. ఏమిటి చేయాలి దీన్ని, దీని వినియోగం ఎట్లాగూ అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఆ వనంలోనే అంజనాదేవి తపస్సు చేస్తూ ఉన్నది. ఆమె దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అమ్మా నువ్వు తపస్సు చేస్తున్నావు, నువ్వు ఎటువంటి ఉపదేశం పొందకుండగా ఇలా నీ ఇష్టం వచ్చినట్టు తపస్సు చేయటం తగదు, కాబట్టి ఉపదేశం పొంది నువ్వు తపస్సు చేసుకోవలసింది అని చెప్పి చెప్పారు. అనేటప్పటికీ ఆమె అన్నది, ఓ మహానుభావులారా, మీరెవరో మహర్షులు, మీకంటే నాకు ఉపదేశం చేయటానికి ఎవరు దొరుకుతారు, కాబట్టి మీరే నాకు ఉపదేశించవలసింది అని చెప్పి అంటే ఆమె చెవి చూపిస్తే ఆ చెవిలో ఉపదేశం చేసేటటువంటి నెపంతో ఈ పరమశివుని యొక్క తేజస్సుని ప్రవేశపెట్టారు అని చెప్పి దానివల్ల హనుమంతుడు పుట్టాడు అని చెప్పి కూడా మనకి ఆ పురాణంలో కనపడుతుంది కల్పాంతర భేదంతో. కాబట్టి మొత్తానికి ఏదైనా ఆ రకంగా కూడా ఈశ్వరాంశ సంభూతుడే పరమశివావతారంగానే మనకి నిదర్శనం కనపడుతుంది. ఆనందరామాయణంలో నిన్న మనం చెప్పుకున్న సువర్చస, ఆమె బ్రహ్మలోకంలో ఉంటుంది అప్సరస. ఆమె కామ వికారం పొందింది, బ్రహ్మదేవుడు శపించాడు నువ్వు వెళ్ళి భూలోకంలో పక్షియ పుట్టమని చెప్పి. ఇదే సందర్భంలో అంజన తపస్సు చేస్తూ ఉంటే పరమశివుడు ఆమెకు సాక్షాత్కరించి ఆమెకు చెప్పాడు, అమ్మా నీవు యాచన స్థితిలో తపస్సు చేయవలసింది, ఇది ఆయన చెప్పింది పరమశివుడు. అంటే యాచించే ఇలా చేయబట్టి అంజలి ఘటించి నువ్వు తపస్సు చేయవలసినది, నీకు వాయుదేవుని అనుగ్రహం వల్ల ప్రసాదం సిద్ధిస్తుంది, దానివల్ల నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్పారు. అలాగే వాయుదేవుడు సమర్పించినటువంటిది ఆ సువర్చస అనేటటువంటి గ్రద్ద పాయసాన్ని తీసుకువెళ్ళి దశరథుడు ముగ్గురు భార్యలకి పంచిచ్చినటువంటి దాంట్లో కైకేయికి సంబంధించినటువంటి పాయసాన్ని తనుకు వెళ్ళింది. బ్రహ్మదేవుడు చెప్పాడు, మళ్ళీ నాకు ఈ పక్షి జన్మనిచ్చి తరుణోపాయం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే నువ్వు యజ్ఞపురుషుడు ఇచ్చినటువంటి పాయసాన్ని స్పృశిస్తావో అప్పుడు నీకు మళ్ళీ మామూలు జన్మ వస్తుంది. అలా ఆ సువర్చస తనుకుపోయినటువంటి పాయసము వాయుదేవుడు గాలివాటంతో తీసుకొచ్చి అంజని చేతిలో పడేశాడు. ఆమె యాచన స్థితిలో ఉన్నది కదా, ఆమె దాన్ని భక్షించింది. దానివల్ల ఆయన చెప్పాడు శివుడు, నా 11వ రూపశక్తితో నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ విధంగా కూడా శంకర సువనుడుగా ఆంజనేయుడు అవతరించాడు అనేటటువంటి దానికి మనకి నిదర్శనం కనపడుతుంది. వాయుపురాణంలో అంజనీ గర్భ సంభూత హనుమాన్ పవనాత్మజ యథాజాతో మహాదేవో హనుమాన్ సత్య విక్రమ. యథాజాతో మహాదేవో, మహాదేవుడే అంజనీ గర్భ సంభూతుడయ్యాడు అని చెప్పి వాయుపురాణంలో చెప్పబడ్డది. స్కంద పురాణంలో కూడా యో వై చైకాదశో రుద్రో హనుమాన్ సమహాకపి, యో వై ఏకాదశో రుద్రో 11వ రుద్రుడు అజైకపాద రుద్రుడే అవతీర్ణ సహాయార్థం విష్ణోరమిత తేజస, విష్ణోహ అమిత తేజస విష్ణోహ సహాయార్థం అవతీర్ణ, విష్ణువుకి సహకరించడం కోసమని ఆ పరమశివుడే ఏకాదశ రుద్రావతారంగా అవతరించాడు అని చెప్పి స్కంద పురాణంలో కనపడుతుంది. అగస్త్య సంహితలో కూడా మేషలగ్ని అంజనా గర్భాత్ ప్రాదుర్భూత స్వయం శివ, సాక్షాత్తు శివుడే ప్రాదుర్భూతుడయ్యాడు అని చెప్పి అగస్త్య సంహితలో చెప్పబడ్డది. హనుమాన్ బాహుకులో కూడా బామదేవ రూప భూపరూప్ రామ్కే స్నేహి అని చెప్పి, బామదేవ అంటే వామదేవుడు పరమశివుడు, వామదేవ ఆయనమో జ్యేష్ఠాయనము శ్రేష్ఠాయనము అని చెప్పి వామదేవం కూడా ఒక ఆయన ముఖం కదా. అలా వామదేవ రూపంగా అవతరించాడు అని వినయ పత్రికలో కూడా దేవమణి రుద్ర అవతార సంసార పాత అని చెప్పి చెప్పడం కనపడుతుంది. అలా ఇవన్నీ కూడా మనకి ప్రమాణాలు. శంకర సువన, అలాగే కేసరినందన. కేసరినందనుడు అంటే అంజనాదేవి యొక్క భర్త పేరు కేసరి. ఆయన సుమేరు పర్వతం మీద ఉంటాడండి. 60,000 మంది వానర వీరులకు అధిపతాయ. 60,000 మంది వానర వీరులు అంటే ఒక్కొక్క వీరుడి కింద చాలా పరివారం ఉంటుంది. వానర పరివారం, ఇంత పరివారానికి ఆయన అధిపతి. చాలా గొప్ప వీరుడు, బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు. ఆంజనేయ స్వామికి తండ్రి నుంచి కూడా వచ్చిన సంస్కారం ఈ బ్రహ్మచర్యం అనేటటువంటిది. ఆయన బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు. ఆ కాలంలో శంఖుడు శబలుడు అని చెప్పి ఇద్దరు రాక్షసులు మహాగజ రూపాలు పొంది ఏనుగుల రూపాలలో మున్యాశ్రమాల మీద పడి ఆశ్రమాల్ని ధ్వంసం చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరినీ సంహరింపగలిగినటువంటి వాడు ఈ కేసరి మాత్రమే అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పటం వల్ల మునులందరూ కూడా కేసరిని ఆశ్రయిస్తారు. అప్పుడు కేసరి వెళ్ళి ఈ మదగజములు రెంటిని సంహరించి, కేసరి అంటే సింహము అని అర్థం, ఏనుగుల్ని మదపటి ఏనుగుల్ని సంహరింపగలిగినటువంటిది. అలా ఆయన యొక్క నామము సార్థకమైంది కేసరి అనేటటువంటిది. అట్లాగే ఆ రోజుల్లో శంభ సాధనుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు చాలా ప్రబలుడు, అనేక రకాల వరాలు పొంది వాడు దేవతలని ఋషులని వీళ్ళని పీడించటం మొదలుపెట్టాడు. తామస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళ లక్షణమే అది, మంచివాళ్ళని భాషిస్తూ ఉండటం. అప్పుడు కూడా ఈ శంభ సాధనుడిని గురించి ఎలా బయటపడాలి అని చెప్పి దేవతలు ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు చెప్పాడు, ఈ శంభ సాధనుడిని సంహరించగలిగినటువంటి వాడు కేసరి అని చెప్పి. అప్పుడు నారదుడు బయలుదేరాడు శంభ సాధనుడి దగ్గరికి. వెళ్ళి, ఏమయ్యా శంభ సాధన, నువ్వేదో చాలా మనగాడివని అనుకుంటున్నావు, కేసరి అనే వానర వీరుడు నిన్ను చంపుతాట, బ్రహ్మదేవుడు చెప్పాడు, దేవతలందరూ ఆయన ఆశ్రయిస్తున్నారు, నీ సంగతి జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఎందుకు, ఏదైనా ఒక పరిణత స్థితికి తీసుకొచ్చేటటువంటి ఒక అద్భుతమైన పాత్ర అండి నారదుడి. మహానుభావుడు, ఆయన్ని మనము కలహభోజనుడు అని అంటూ ఉంటాం. ఆయన చేసిన అన్నీ కూడా లోక సంగ్రహణార్థం జరిగినవే. ఇప్పుడు దేవతలు అడిగారు, కేసరి సంహరిస్తాడు అని అన్నాడు. కేసరి తనంతట తాను వెళ్ళి యుద్ధానికి పూనుకోడు కదా, అది పద్ధతి కాదు కదా. వాడు అమాంతం కేసరి మీదకి ఊరికినే రాడు కదా, కాబట్టి ఆ సంఘటన ఎలా జరగాలి, వాళ్ళిద్దరికి యుద్ధం ఎలా జరగాలి, దానికి ఏదో ఒక మార్గం కావాలి. ఆవు పాలు కావాలి అంటే మెదలకండగా వెళ్ళి పిండుకుంటే రాదు, చేపుకోవాలి. చేపుకోవాలి అంటే దూడ సాయం కావాలి. అలాంటి దూడలాంటి వాడు నారదు. సమయానికి ఎప్పుడైతే వాడితో చెప్పాడో, వాడు ధూర్తుడు కాబట్టి కేసరి మీదకి వచ్చాడు. ఎవడరా నువ్వు, నన్ను చంపుతా అని చెప్పి నువ్వు ప్రతిజ్ఞ చేసావుట, నువ్వు భరోసా ఇచ్చావుట దేవతలకి అంటూ కేసరి మీదకి వచ్చాడు. కేసరి వాడిని సంహరించాడు. అటువంటి కేసరికి మనకి ఇంత ఉపకారం చేశాడు. ఈయనకి కూడా మనం ప్రత్యుపకారం చేయాలి అని చెప్పి దేవతలు, మహర్షులు వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి ఈయనకి ఏం ఉపకారం చేయాలి అని ఆలోచించారు. 1,00,000 రూపాయలు ఉన్నటువంటి వాడికి 10 రూపాయలు సహాయం చేస్తే అది ఏమన్నా అర్థమేనండి? కాబట్టి లేనిది ఏదైతే దాన్ని ఇస్తే అది సహాయం అవుతుంది, ఉన్నవెందుకు. కాబట్టి వాళ్ళు ఆలోచించారు, కేసరికి ఇంకా వివాహం కాలేదు కాబట్టి యోగ్యురాలైనటువంటి కన్యకని తీసుకొచ్చి ఆయనకి చూసి కన్యావరం అన్వేషించి ఆయనకి వివాహం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి, వాళ్ళు కుంజరుని పెంపకంలో ఉన్నటువంటి అంజనని కుంజరుడితో అడిగి కేసరిని ఒప్పించి, ఆయన ఒప్పుకోలేదు, నేను బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడిగానే ఉండదలుచుకున్నా అన్నాడు. అలా కాదని వాళ్ళు ఒప్పించి అలా కేసరికి అంజనికి వివాహం చేశారు. అటువంటి అంజన తపస్సు చేసి సంతతి కన్నది కేసరి అనుమతితోనే. కాబట్టి కేసరి నందనుడు ఆయన అసలు కేసరికే కుమారుడు, వాయుదేవుని యొక్క వరం వల్ల పుట్టాడు. పాండవులు ఎవరి కుమారులు? పాండురాజు యొక్క కుమారులు, అందువల్లే పాండవులు అయ్యారు వాళ్ళు. కానీ వరాలు వేరే వేరే దేవతల యొక్క వరాల వల్ల వాళ్ళు పుట్టచ్చు. అలా కేసరి నందన, తేజ ప్రతాప మహాజగవందన. తేజ ప్రతాప, తేజస్సు చేత, ప్రతాపము చేత, జగత్తంతటి చేత నమస్కరింపబడ్డటువంటి వాడు అని ఒక అర్థము. తేజ, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడా. ప్రతాప, ప్రతాపము కలిగినటువంటి వాడా. మహాతేజస్సు, మహాప్రతాపము కలిగినటువంటి వాడా. జగవందన, లోకముల చేత నమస్కరింపబడేటటువంటి వాడా అని చెప్పి అలా కూడా మనం భావన చేయొచ్చు. ఆంజనేయ స్వామి మహాతేజస్సు సంపన్నుడు. ఎంతటి తేజస్సు అంటే, భారత యుద్ధంలో కపిధ్వజ ప్రభల అంధీభూతులంచేయవే అంటాడు తిక్కన మహాశయుడు. కౌరవ సేన అంతా కూడా వాళ్ళ కళ్ళు బైర్లు గమ్మి సరిగ్గా యుద్ధం చేయలేకపోయారండి. ఎందువల్ల? అర్జునుని యొక్క రథపు టెక్కము మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన తేజస్సుకి జెండాపై కపిరాదు, ఆయన తేజస్సుకి వీళ్ళ కళ్ళు బయలు కమ్మే. వాడు సక్రమంగా యుద్ధం చేయలేకపోయారు. వాళ్ళకి వాళ్లే కొట్టుకు చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కళ్ళల్లోకి బ్యాటరీ లైట్ వేసారనుకోండి, బ్యాటరీ లైట్ వేస్తే కింద ఏదో తేలో ఏదో ఉన్నది, ఒరే తేలుని చంపాలి, బ్యాటరీ లైట్ వేయరా అంటే వాడు మన కళ్ళల్లో వేస్తే మనమేం తేలుని చంపుతాం? బ్యాటరీ లైట్ దాని మీద వేయాలి, కాంతి దాని మీద పడాలి. మన కళ్ళ మీద పడితే మనం దాన్ని చూడను కూడా చూడలేము. ఆ విధంగా మహా తేజస్సు, ఆంజనేయ స్వామి యొక్క తేజస్సుకి, కపిధ్వజ ప్రభలకి కోటి మధ్యాహ్న సూర్యుల తేజము అని చెప్పి కోటి రవి తరుణ తేజ అంటాడు హనుమాన్ బాహుకులో. కోటి రవి తరుణ తేజ, తరుణ సూర్యుడు అంటే మధ్యాహ్న సూర్యుడు, కోటి సూర్యులతో సమానమైన ప్రకాశం కలిగినటువంటి, తేజస్సు కలిగినటువంటి వాట. అటువంటి వాడి కాంతి కళ్ళలో పడితే ఏమవుతుంది ఆలోచించండి. అలా వాళ్ళు నాశనమయ్యారు కౌరవ సేన. అటువంటి ఆంజనేయ స్వామికి జగవందన, లోకమంతా కూడా నమస్కరించింది. తేజ ప్రతాప మహాజగవందన, ఆ యొక్క ప్రతాపము అసాధారణమైనటువంటి ప్రతాపం. మనకు అనేక రకాల ఉదాహరణలు మనం చెప్పుకుంటున్నాం ఆయన శక్తి యుక్తుల్ని గురించి. మహాజగవందన, లోకమంతా కూడా నమస్కరించింది అని చెప్పి ఆ యుద్ధ సమయంలో భీష్మ ద్రోణాదులు కూడా ఆంజనేయ స్వామికి నమస్కారం చేస్తారండి. ఆ కపిధ్వజ ప్రభలు చూసి ఆంజనేయ స్వామికి నమస్కరిస్తారు. అలాగే శ్రీరామచంద్రుడు కూడా యుద్ధకాండలో చాలా సందర్భాల్లో ఆంజనేయ స్వామి కీర్తించినటువంటి సందర్భం ఉన్నది, సందర్భాలు దొరుకుతాయి మనకి. అంటే అట్లా ఇంతటి మహనీయులతో కాదు, లోకమంతటి చేత కూడా కీర్తింపబడేటటువంటి వాడు మహాజగవందన. నేను చెప్పాను అప్పుడు మాట, టీవీలో ఒక ప్రోగ్రాం వచ్చింది గ్లోబల్ గాడ్ హనుమాన్ అని చెప్పి. మిగతా దేవతల్లాగా కాదు, ఆంజనేయ స్వామి గ్లోబల్ గాడ్ అంటే విశ్వదైవము. మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలో ఆంజనేయ స్వామిని కొలుస్తారు అట్లండి. చాలామంది కోటీశ్వరుడు ఆ సందర్భంలో ఇంటర్వ్యూ, కోటీశ్వరుల ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని. వాళ్ళు చెప్పారు మేము హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాము, మేము హనుమద్ భక్తులం అని చెప్పి ప్రకటించారు ఆయా దేశాల వాళ్ళు. అసలు అమెరికా అధ్యక్షుడే ఒబామా, ఆయన పుట్టుకతో ముస్లిం, క్రైస్తవ మతం స్వీకరించాడు, కానీ అతడు నిజానికి హనుమద్ భక్తుడు. కాబట్టి మహాజగవందన, ఎక్కడ వాళ్ళు కూడా ఆంజనేయ స్వామిని కొనియాడుతారు, నమస్కరిస్తారు, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. కాబట్టి తులసీదాసు ఆనాడే చెప్పాడు తేజ ప్రతాప మహాజగవందన. విద్యావాన గుణి అతి చాతుర రామకాజ కరివేకో ఆతుర. విద్యావాన్, ఆంజనేయ స్వామి సకల విద్యలు కలిగినటువంటి వాడండి. సూర్యభగవానుడి దగ్గర వేద వేదాంగాదులన్నీ కూడా ఆయన నేర్చుకున్నాడు. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే ప్రప్రథమ దర్శనంలోనే కొనియాడాడు. ఆంజనేయ స్వామిని చూసి ఆయన మాటలు విని, నాన్ ఋగ్వేద వినీతస్య నాయజుర్వేద ధారిణః నా సామవేద విదుష శక్యమేవం విభాషితం. లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ ఋగ్వేదం అంతా వచ్చినటువంటి వాడు తప్పితే ఇట్లా మాట్లాడలేడు. నా యజుర్వేద ధారిణ, యజుర్వేదం నేర్చుకున్నటువంటి వాడే ఇలా మాట్లాడగలడు. నా సామవేద విదుష శక్యమేవం విభాషితం. సామవేదమంతా సుస్వరంగా సస్వరంగా సామవేదం నేర్చుకున్నటువంటి వాడే ఇలా పలకగలడు. నవ వ్యాకరణవేత్త అయితేనే ఇంత లక్షణబద్ధమైనటువంటి వాక్యాలు నిర్మాణం చేయగలడు అని చెప్పి ప్రప్రథమ దర్శనంలోనే శ్రీరామచంద్రుడు పొగిడాడు ఆంజనేయ స్వామిని. అంతటి ఆయన విద్యావాన్, విద్యావాన్ సకల శాస్త్రాలు ఆయన. సంగీత శాస్త్రంలో దిట్ట, నేను చెప్పాను ఓ మాట, నారద తుంగురులు మేము గొప్పవాళ్ళం మేము గొప్పవాళ్ళం అనుకుంటే వాళ్ళిద్దరికీ కూడా పరాభవం చేశాడు. మేం కాదు మహానుభావ, సంగీత శాస్త్రంలో నువ్వే గొప్పవాడివి అని చెప్పి వాళ్ళిద్దరూ ఆంజనేయ స్వామి పాదాల మీద పడ్డారు. అలా ఆయన సంగీత శాస్త్రంలో ఆయన మించినటువంటి వాళ్ళు లేరు. యుద్ధ శాస్త్రంలో యుద్ధతంత్రంలో ఆయన్ని మించినటువంటి వాళ్ళు లేరు. సమస్తములైనటువంటి యుద్ధతంత్రాలు తెలిసినటువంటి వాడు. మిగతా వాళ్ళందరూ ఆయుధాలతోనే యుద్ధం చేయగలరు. ఆంజనేయ స్వామి ఆయుధాలే కాకుండా ఆయుధాలు లేకుండా కూడా నియుద్ధ అంటారు. ముఖ్యంగా మాల్యవంతుడు అని చెప్పి వాడి సంహారంలో ఆంజనేయ స్వామి ఎలా తన అవయవాలతో యుద్ధం చేశాడు. పర్వతాన్ని పట్టుకుని ఉంటాడు, కాళ్లతో మోది సంహరించాడండి. అలా నియుద్ధ చేయగలిగినటువంటి వాడు ఆయుధం లేకుండా కూడా యుద్ధం చేయగలిగినటువంటి వాడు ఆయుధాలతో చేయగలడు, ఆయుధాలు లేకుండా కూడా చేయగలడు, పర్వతాలతో చేయగలడు, వృక్షాలతో చేయగలడు. ఇలా యుద్ధ విద్యలో చాలా మేటి ఆంజనేయ స్వామి. ఆయుధాలు కూడా ఉన్నాయి ఆయనకి. అస్తాబ్జై రసి కేట పుస్తక సుధాకుంభ అంకుశ అద్రీన్ హలం ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం అని చెప్పి ఖడ్గం ఖట్వాంగ శైల ద్రుమ పరసు గదా గొడ్డలి నాగలి వృక్షము పర్వతము చక్రము ఖడ్గము ఇటువంటి అన్నీ కూడా ఆయనకు ఆయుధాలుగా ఉన్నాయి. ఒక్కొక్క అవతారంలో కొన్ని కొన్ని ఆయుధాలు ధరించి ఉన్నాడు. అట్లా ఆయుధధారి అయ్యి ఆయుధాలు లేకుండా కూడా ఆయన యుద్ధం చేయగలిగినటువంటి వాడు, యుద్ధతంత్రం బాగా తెలిసినటువంటి వాడు. సాహిత్యంలో కూడా ఆయన చాలా గొప్పవాడండి. హనుమన్ నాటకము అని చెప్పి అద్భుతమైనటువంటి నాటకం రచించాడు ఆయన. అంతేకాదు భగవద్గీతకి ఆంజనేయ స్వామి వ్యాఖ్యానం రాశాడని, పైశాచి భాషలో భగవద్గీతకి వ్యాఖ్యానం రాశాడు. అందువల్లనే త్యాగరాజు చెప్తారు గీతార్థము సంగీతానందము వాతాత్మజుడెరుగునురా అని. భగవద్గీత యొక్క అర్థము ఎవరికి తెలుసు అంటే పూర్తిగా తెలిసినటువంటి వాడు ఆంజనేయ స్వామి అని. కృష్ణ పరమాత్మ గీతోపదేశం చేశాక అర్జునుడిని అడిగాట, అర్జున నీకు చెప్పినదంతా కూడా ధారణ అయిందా అని. అంటే అర్జునుడు అన్నట్ట, బావా ఇంకొక మాట నువ్వు కేశవ ఇంకొక మాట నాకు చెబితే నేను పూర్తిగా దాన్ని ధారణ చేయగలుగుతాను అని. అంటే పైనుంచి ఆంజనేయుడు అన్నట్ట, అర్జున ఇప్పుడు నీ కర్తవ్యం నెరవేర్చు, నేను నీకు కావాల్సితే తర్వాత చెబుతాను, కేశవుడు చెప్పినదంతా కూడా నేను ధారణ చేశాను, నువ్వు ముందు నీ కర్తవ్యాన్ని నెరవేర్చమన్నాడు. అనేటప్పటికి ఇప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, ఆంజనేయ ఇది బ్రహ్మ విద్య. మనం భగవద్గీతలో చివరి గద్యలో చెబుతూ ఉంటాం బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని. కాబట్టి ఇటువంటి బ్రహ్మ విద్య గురువు యొక్క అనుమతి లేకుండా పొందకూడదు. నువ్వు అలా స్వీకరించావు కాబట్టి నువ్వు శపింపబడ్డావు, నీకు పైశాచత్వం ప్రాప్తిస్తుంది. అందువల్ల నువ్వు పైశాచి భాషలో కనుక ఈ గీతకి భాష్యం రాసేటట్లయితే నీకు ఆ శాపం నుంచి విముక్తి ఏర్పడుతుంది అని కృష్ణ పరమాత్మ చెబితే అప్పుడు ఆంజనేయ స్వామి పైశాచి భాషలో వ్యాఖ్యానం రాస్తాడండి భగవద్గీతకి. ఆ విధంగా ఆయన సాహిత్య శాస్త్రం సాముద్రిక శాస్త్రం సాముద్రిక శాస్త్రంలో చాలా దిట్ట ఆయన. ఇంతకితం చెప్పాను, శ్రీరామచంద్రుణ్ణి వర్ణించమని అడిగితే సీతాదేవి ఆయన యొక్క అంగాంగ సౌష్ఠవం ప్రతి అవయవాన్ని త్రిస్థిర స్త్రిప్రలంబశ్చ త్రిస్నిగ్ధో త్రిశుచోన్నత ఆయన యొక్క మర్మావయవాలతో సహా వర్ణించి చెప్పాడు. ఎలా చెప్పాడు మర్మావయవాలు ఎప్పుడు చూశాడు ఈయన? చూడక్కర్లా, ఆయన అద్భుతమైనటువంటి సాముద్రిక శాస్త్ర పారాయణుడు కాబట్టి ముఖాన్ని చూసే ఆ అవయవాలన్నీ కూడా రీతిని చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఆయనకున్నది, అందువల్ల ఆయన చెప్పగలిగాడు. ఇలా సకల శాస్త్రాలు యోగ విద్యలో ఆయన చాలా గొప్ప దిట్టండి. తత్వశాస్త్రంలో గొప్ప తత్వశాస్త్రవేత్త ఆయన. రామాంజనేయ సంవాదము అని చెప్పి అందులో యోగశాస్త్రం అంతా చెప్పబడ్డదండి. పరశురామ పంతుల లింగమూర్తి అని చెప్పి ఆయన రాశారు. ఆంజనేయ స్వామి ఎంతటి యోగశాస్త్ర ప్రవీణుడో మనకి ఆ గ్రంథం చూస్తే మనకు అర్థమవుతుంది. వేదాంత శాస్త్రం దానిలో కూడా ఆయన చాలా దిట్ట. రామరహస్యోపనిషత్తులో సనక సనందనాదులు ప్రహ్లాదాది భక్తులు వాళ్ళందరూ వచ్చి అడుగుతారు తత్వాన్ని గురించి, అడిగితే వాళ్ళకి చెబుతాడు ఆయన, ఉపదేశం చేస్తాడు. ముక్తికోపనిషత్తు అని చెప్పి ముక్తికోపనిషత్తులో ఆయన ఉపదేశం చేస్తాడు. కాబట్టి ఇలా అద్వైత తత్వము కూడా గొప్పగా తెలిసినటువంటి వాడు ఆంజనేయుడు. సకల శాస్త్ర విశారదుడు ఆయన, విద్యావాన అని చెప్పి అందువల్లనే తులసీదాసు విద్యావాన గుణీ సద్గుణ గరిష్ఠుడు. ఎన్ని రకాల సద్గుణాలు ఉన్నాయి అనేటటువంటివి మనకి అన్ని శాస్త్రాలు కావ్యాలు ఆంజనేయ స్వామి యొక్క ఆ గుణగణాన్ని తెలియజేస్తాయండి. హనుమాన్ బాహుకులో కూడా జాసు గుణగాథ రఘునాథకః, ఆయన యొక్క గుణములని శ్రీరామచంద్రుడే స్తుతించాడు అని చెప్పి చెబుతాడు. గుణ జ్ఞానకే నిధాన హౌ అని చెప్పి కూడా తులసీదాసే బాహుకులో ఒకచోట చెబుతాడు. శ్రీరాముడు అగస్త్యునితో చెబుతాడండి ఆంజనేయ స్వామి యొక్క గుణగణాలని గురించి చెబుతూ, శౌర్యం దాక్ష్యం బలం ధైర్యం ప్రాజ్ఞత నయ సాధనం విక్రమశ్చ ప్రభావశ్చ హనుమాన్ హనుమతి కృతాలయా అంటారు. ఇన్ని గుణాలు ఆయనలో గూడు కట్టుకుని ఉన్నాయండి అని చెప్పి చెప్పాడు రాముడు. ఇవన్నీ మనం వివరించుకుంటూ ఉంటే మనకి సమయం చాలదు. అవన్నీ కూడా నిరూపితమయ్యేటటువంటి అంశాలు ఊరికే చెప్పలేదు రాముడు. అలాగే యుద్ధకాండలో కూడా తేజో ధృతి యశో దాక్ష్యం సామర్థ్యం వినయో నయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని నిత్యదా, ఎవరి యందు ఇవన్నీ ఉంటాయో అటువంటి హనుమంతుడు అని చెప్పి ఈ లక్షణాలన్నీ హనుమంతుల్లో ఉన్నట్టుగా మనకి యుద్ధకాండలో కూడా చెప్పబడ్డది. తులసీదాసు రామచరిత మానసు రాస్తూ కావ్యారంభంలో ఒక శ్లోకం రాస్తా అండి. ఆయన కూడా ఎంత ప్రాకృతంలో రాసినా సంస్కృతము యొక్క విలువ తెలిసినటువంటి వాడు కాబట్టి, పవిత్రమైనటువంటి దేవభాష కాబట్టి అటువంటి రామచరిత రాస్తూ దేవభాషతో ఆరంభించటం అవసరము అని చెప్పి మొట్టమొదటి శ్లోకమే ఆరంభించాడు తులసీదాసు. ఆ శ్లోకం ఏమిటి అంటే, సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణవు వందే విశుద్ధ విజ్ఞాను కవీశ్వర కపీశ్వరవు అంటాడు ఆయన. సీతారామ గుణగ్రాహ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణవు, ఆ సీతారాముల యొక్క గుణగ్రామం అంటే గుణసమూహం, ఈ గుణసమూహం అనేటటువంటి పుణ్యారణ్యమునందు విహరించే వాళ్ళు ఇద్దరున్నారట. ఈ అరణ్య విహారం చేసేటటువంటి వాళ్ళు ఏ అరణ్యం? ఇవి సీతారాముల యొక్క గుణగణములు అనేటటువంటి గుణగణ సమూహము అనే అరణ్యాలు. అరణ్యాల్లో ఎవరు సంచరిస్తారండి? ఋషులు సంచరిస్తారు అరణ్యాల్లో, కోతులు సంచరిస్తాయి. అదే చెప్పాడు ఈయన, ఒక ఋషి ఒక కోతి ఈ అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటారు. ఈ అరణ్యంలో సీతారామ గణ వనంలో ఎవరు అంటే కవీశ్వర కపీశ్వరు. కవీశ్వరుడేమో వాల్మీకి, కపీశ్వరుడేమో ఆంజనేయుడు అని చెప్పి అలా వాళ్ళ యొక్క గుణగణాలన్నీ కూడా ఈయన పుణికిపుచ్చుకున్నటువంటి వాడు అని. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం. మనం చెప్పుకుంటూ ఉంటాం సకల గుణ నిధానం, ఆయన సమస్త గుణములకు నిలయుడు. అలా విద్యావాన గుణి అతి చాతుర, ఈయన గుణాల్లో కూడా చాలా విశేషంగా చెప్పబడ్డాయండి. ఐదు రకాల ఈయన దగ్గర ఈయన ఎందున్నటువంటి గుణాలు ఐదు రకాలుగా విశ్లేషింపబడ్డాయి. ఏమిటి అంటే మొట్టమొదటి స్వామి భక్తి అని దాస్యభక్తి. నారద భక్తి సూత్రాలలో నవవిధ భక్తులు చెప్పబడ్డాయి, తొమ్మిది రకాల. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని చెప్పి మొట్టమొదటి భక్తి శ్రవణ భక్తి అండి. చాలా గొప్పది శ్రవణ భక్తి. ఇప్పుడు మనమంతా కూడా ఆ శ్రవణ భక్తిలోనే ఉన్నాం. అందులో దాస్యము అనేటటువంటి దానికి, దాస్యభక్తికి ఉదాహరణ హనుమంతుడు. ఆయనది దాస్యభక్తి. వైష్ణవ సంప్రదాయంలో దాసభక్తికి, దాస్యభక్తికి చాలా ప్రాధాన్యం ఉన్నదండి. దాస తద్దాస దాస దాసోహం అని చెప్పి ఆ దాసులకి దాసులకి దాసుడైనటువంటి వాడికి నేను దాసుణ్ణి అని చెప్పుకోవటము అది చాలా గొప్పగా భావిస్తారు. నేను చాలా గొప్పవాణ్ణి అని చెప్పుకోవటం కంటే నేను దాసుణ్ణి అని చెప్పుకోవటం. అందువల్లే ఆంజనేయ స్వామి ఎన్ని గుణాలు ఉన్నా కూడా ఆయన ప్రధానమైన అర్హత సర్టిఫికెట్ ఏమిటి, మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం. ఇన్ని ఉన్నా శ్రీరామ దూతం శిరసా నమామి, అది ఆయన యొక్క ప్రధాన శ్రీరామ దూత. దాస్యభక్తికి ఆయన ప్రతీకండి. కాబట్టి ఆ భక్తి స్వామి భక్తి. రెండవది అపూర్వమైనటువంటి త్యాగము. ఆయన గుణాల్లో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటిది అద్భుతమైనటువంటి త్యాగం అండి. ఎంతటి త్యాగము అంటే ఒక సంఘటన మనకి కనపడుతుంది ఆంజనేయ స్వామి యొక్క జీవితంలో. ఏ విధంగానైనా సరే ఆ రాముణ్ణి స్మరించటము, రాముణ్ణి ధ్యానించటము అవసరము అని చెప్పి భిన్న భిన్న రీతుల్లో ఆయన సేవించేవాడు. ఒక మాట, ఆయన రామచరిత అంతా కూడా శిలల మీద లిఖించాడండి, గోళ్లతో రాశాడు ఆయన. ఆయన గోళ్ళు అంటే సామాన్యమైనవా, వజ్రనఖములు వజ్రముతో సమానమైనటువంటివి. రాక్షసుల్ని గోళ్లతో చీల్చి చెండాడండి, మొత్తం వాళ్ళని నిలువున చీల్చి పారేశాడు, పెద్ద మనం ఖడ్గాలతో చీల్చినట్టు అట్లాంటి గోళ్ళు ఆయన. వాటితో రామాయణం అంతా శిలల మీద రాశాడు. సరే ఒక ఆ శిలల మీద రాసినటువంటి రామాయణం ఆనందిస్తూ ఉండగా వాల్మీకి వచ్చాడు. వాల్మీకి చూపించాడు ఆంజనేయుడు, ఇదిగో మహాముని నేను ఆ శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర అంతా కూడా ఈ శిలాఫలకాల మీద వ్రాశాను, చూడవలసింది అని. ఇవన్నీ చూశాడు వాల్మీకి, మౌనం వహించాడు, నోట మాట రాలేదు. ఆంజనేయుడు అన్నాడు, ఏమి మహర్షి అట్లా తెలతెలబోతున్నావు, ఏమిటి దీని గురించి ఏం మాట్లాడవేమి అని అన్నాడు. అనేటప్పటికి వాల్మీకి అన్నాడు, మహానుభావ ఇంకా నా రామాయణం ఏం కాను, నీ రామాయణ లోకంలోకి వస్తే అందువల్ల ఆ దిగులతో నాకు నోట మాట రావటం లేదని చెప్పి చెప్పాడు. వెంటనే ఆంజనేయుడు వాల్మీకిని ఒకవైపు భుజానెత్తుకుని, ఈ ఫలకాలన్నీ కూడా ఒకవైపు భుజానెత్తుకుని మొత్తం సముద్ర మధ్యంలోకి వెళ్ళి ఆ వాల్మీకి చూస్తుండగానే సముద్ర మధ్యంలో పారేశాడండి ఈ శిల ఫలకాలన్నీ కూడా. అంతటి త్యాగమూర్తి. వాల్మీకి తృప్తి కోసమని తాను వ్రాసినటువంటి రామాయణం మొత్తం కూడా ఆ ఫలకాలని సముద్ర గర్భంలో వేశాడు. అప్పుడు చెప్పాడు వాల్మీకి, ఓ ఆంజనేయ, ఎప్పటికైనా సరే నేను మరో జన్మ ఎత్తవలసి వస్తే నీ భక్తుణ్ణి అవుతాను, నీ రామాయణాన్ని నేను అనుసరించి లోకంలోకి రామాయణాన్ని తీసుకొస్తాను అని చెప్పి చెప్పాడు. అదే తులసీదాసుగా వాల్మీకి తులసీదాస కలవుదేవి భవిష్యత్తు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. భరద్వాజ సంహితలో చెప్పినటువంటి దాన్ని. ఆ విధంగా ఆయనే తులసీదాసుగా అవతరించి హనుమద్భక్తుడయి రామాయణాన్ని రామచరిత మానసును రచించాడు. ఆ విధంగా ఆయన మహాత్యాగమూర్తి, అలాగే జ్ఞానపూర్ణుడు, విద్యావాన మనం చెప్పుకున్నాం, అభిమాన త్యాగం, ఎక్కడా కూడా ఆయన స్వాభిమానం, ఎంతటి గొప్పవాడు కూడా తన్ను పొగడుకుంటే ఇంద్రుడు కూడా తక్కువైపోతాడు అని చెప్పి చెప్పారు తనల్ని పొగుడుకోవటం వల్ల. కానీ ఆంజనేయుడు ఎక్కడా కూడా తన గొప్పతనాన్ని చాటుకోడండి, వినయ విధేయతలనే ప్రకటించుకుంటాడు. సీతాదేవి అన్నది, ఆంజనేయ నువ్వేదో వచ్చావు సముద్రాన్ని 100 యోజనాలు దాటి, మరి మిగతా వానరసేనంతా రాగలుగుతుందంటావా, ఆ శ్రీరామచంద్రుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడంటావా అని చెప్పి ఆమె చాలా ఆవేదనతో అడుగుతుంది. అటువంటి ఆమెకి ధైర్యం చెప్పాలి. ఎలా చెప్పాలండి? తాను మీసాలు దువ్వి చెబితే అది ఘనత కాదు. ఆంజనేయ స్వామి ఏం చెప్పాడు? తల్లి, ఆ సుగ్రీవుని యొక్క సేనలో 10 ఏనుగుల బలం గలవాళ్ళు, 100 ఏనుగుల బలం గలవాళ్ళు, 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడున్న వాళ్ళంతా కూడా నాతో సమానులు, నాకంటే గొప్పవాళ్ళు తప్పితే నాకంటే తక్కువ వాళ్ళు లేరు అని చెప్పి చెప్పాడు. ఎంత ధైర్యం ఏర్పడుతుందండి సీతకి! అప్పటికింకా ఆంజనేయ స్వామి చేయాల్సిన పనులన్నీ చేయలా. ఆ తర్వాతే లంకా దహనం చేయటము, రాక్షసులందరినీ సంహరించడం, 1/4 వంతు మొత్తం రావణసేనని మొత్తం ఆయనే చంపేసేశాడు. ఇంతటి వాడు తక్కువ వాడ వాళ్ళలో, మరి ఇంకా ఇంతకంటే గొప్పవాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు? వాళ్ళ యువరాజు అంగదుడు ఎంతవాడు, అంతకంటే వాళ్ళ రాజు సుగ్రీవుడు ఎంతవాడు అయి ఉంటాడు? ఇంకా ఆమెకు భయం ఉంటుందండి. ఎంత ధైర్యము అంటే తనని తక్కువ చేసుకోవటం ద్వారా ధైర్యాన్ని చెప్పటం, అది ఆయన యొక్క వినయం. నువ్వింత గొప్ప సాధించావు, మహాసముద్రాన్ని లంఘించావు అని అంటే ఏముంది దీంట్లో నా గొప్పతనము? శ్రీరామ ముద్రికని ధరించి వెళ్ళాను, ఆ రామముద్రిక ప్రభావం వల్ల నేను సముద్రాన్ని దాటగలిగాను. రామనామాన్ని స్మరిస్తూ సంసార సముద్రాన్నే లోకం తరిస్తూ ఉంటే, దాటుతూ ఉంటే ఈ సముద్రాన్ని రామనామం ధరించి, రామ ముద్రిక ధరించి నేను దాటటంలో గొప్పే ఉంది అన్నాడు. తను సముద్ర లంఘనం చేసినటువంటి ఘనత శ్రీరాముడికి ఇచ్చాడు తప్పితే తాను అట్టే పెట్టుకోలేదు. ఆ సీతామాత ఇచ్చినటువంటి ఆ శిరోరత్నాన్ని ధరించడం వల్ల నేను మళ్ళీ తిరిగి రాగలిగాను అన్నాడు. ఆయన యొక్క వినయ సంపద అటువంటిది. అలా సకల సద్గుణాలు కలిగినటువంటి వాడు, నిరభిమాని ఇటువంటి ఆంజనేయుడు, విద్యావాన గుణి అతి చాతురా, తులసీదాస్ చెప్పాడు అతి చాతుర్యము కలిగినటువంటి వాడు అని కూడా చెప్పాడు. సీతాదేవి ఓ మాట శ్రీరామచంద్రుడిని అడిగిందిట, నాథ మీరు ఆంజనేయ స్వామి గురించి పదే పదే ఇన్ని రకాల చెబుతూ ఉన్నారు, ఆయన చాతుర్యాన్ని గురించి ఏదైనా ఒక్క ఉదాహరణ నాకు చెప్పండి. ఆమెకి పాపం ఇవన్నీ ఆమె చూడలేదు కదా, అక్కడ కూర్చున్నది ఏదో కనపడ్డాడు వెళ్ళిపోయాడు, స్వయంగా శ్రీరామచంద్రు ప్రభు ద్వారా వినాలి అని ఆమె కోరిక. ఒక్క ఆయన చాతుర్యానికి సంబంధించిన ఉదాహరణ ఒక్కటి చెప్పండి అని చెప్పి సీతాదేవి అడిగిందట రాముణ్ణి. అడిగితే రాముడు చెప్పాడు, సీత చివరిలో రావణాసురుడు మమ్మల్ని నాశనం చేయటం కోసమని చండీ యాగానికి పూనుకున్నాడు. అతడు వేదాంగవేత్త, సకల శాస్త్ర పారంగతుడు కాబట్టి ఆ యాగాన్ని అద్భుతంగా జరిపించి తాను శక్తి పొంది ఆ శక్తి ద్వారా, చండీ శక్తి ద్వారా మమ్మల్ని అందరినీ అంతం చేయటానికి పూనుకున్నాడు. ఎంతటి చాతుర్యము కలిగినటువంటి వాడో హనుమంతుడు ఏం చేశాడంటే, అప్పుడు అక్కడ ఆయన యాగానికి ఎవరైతే ఋత్విక్కులున్నారో, యజ్ఞం చేయటంలో యజమాని కంటే ప్రధాన పాత్ర అంతా ఋత్విక్కులదే కదండి, వాళ్లే కదా మంత్రాలు చెప్పేవాళ్ళు, హోమం చేసేవాళ్ళు, ప్రధాన కీలక పాత్ర అంతా వీళ్ళదే, అది చదివేవాళ్ళు. రావణాసురుడు యజమానిగా ఆదేశించాడు, జరుగుతూ ఉంటుంది ఆయన పని, ఆయన చేస్తూ ఉంటాడు, పూర్ణాహుతికి వస్తాడు. ఆంజనేయుడు ఆ ఋత్విక్కుల దగ్గరికి వెళ్ళి ఋత్విక్కుల రూపంలో బ్రాహ్మణ వేషంలో వెళ్ళి వాళ్ళందరికీ కూడా చాలా విశేషంగా సపర్యలు చేశాడు సీత. ఆ సపర్యలకి వాళ్ళు ముగ్ధులైపోయారు, పరమానంద భరితులయ్యారు. ఎవరయ్యా నువ్వు మాకింత సపర్యలు చేస్తున్నావు, ఏదైనా నీ కోరిక ఉంటే చెప్పు మేము తీరుస్తామని అన్నారు. వెంటనే మీరు పలికేటటువంటి పలుకులలో ఒక్క పద విపర్యాన్ని మాత్రం నేను కోరుతున్నాను, ఒక్క మార్పుని మాత్రం చేయండి చాలు అని కోరాడు ఆంజనేయుడు. ఏమిటి అంటే, జయత్వం దేవి చాముండే జయభూతార్థిహారిణి, జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే అనేటటువంటి దాంట్లో భూతార్థిహారిణి అనేది తీసి హా హా బదులు కా పెట్టండి అయ్యా చాలు, నా కోరిక మీరు తీర్చినట్లే అని చెప్పి చెప్పాడు. వాళ్ళందరూ కూడా భూతార్థి కారిణి అని చెప్పి పెట్టి పూర్తి చేశారు. రావణాసురుడే పూర్తయిపోయాడు. ఎంతటి చాతుర్యము చూసావా సీత, అంతటి చాతుర్యము గలవాడు హనుమంతుడు అని చెప్పి ఒక్క ఉదాహరణ రాముడు చెప్తాడు సీతాదేవితో. కాబట్టి విద్యావాన గుణి అతి చాతుర, రామకాజ కరిబోయకో ఆతుర, రామకార్యం కోసమని, రామకార్యం చేయటం కోసమని విపరీతమైనటువంటి ఆతురత కలిగినటువంటి వాడు, ఉత్సుకత కలిగినటువంటి వాడు, నిరంతరము రామకార్యం కోసమని సిద్ధమై ఉంటాడు అలాంటి వాడు హనుమంతుడు అని చెప్పి తులసీదాస్ చెప్పాడు. అంత ఇష్టమన్నమాట. ఒక మాట, కృష్ణ పరమాత్మ గరుత్మంతుడు పదే పదే తనని గురించి చాలా గొప్పగా భావిస్తున్నాడు. అన్నీ నా వల్ల కదా జరుగుతున్నది, ఎక్కడికైనా నేను ఆయన ఎత్తికి వెళ్ళటం వల్ల కదా అది సానుకూలం అవుతోంది, నేనే అంత వేగంగా పోకపోతే అన్ని కార్యాలు భంగపడతాయి కదా, ఇలాంటిది ఆయన మనస్సులో కాస్త బయలుదేరింది. ఆయనకి తెలియందే ఉంది, ఆయనకు అర్థమైంది, కాబట్టి ఈయనకి కాస్త బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. గరుడు సామాన్యుడు కాదు, అయినా కూడా ఆయనకి గర్వం ఉండకూడదు. తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి పరిస్థితి పనికిరాదు. అందుకోసమని కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే, నాయన గరుత్మంతా నీవు అసాధారణ శక్తి కలిగినటువంటి వాడివి, సామాన్యుడివి కాదు. నువ్వు ఒక మాట, గంధమాదన పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఒక వానరుడు ఏదో జపం చేసుకుంటూ ఉంటాడు, ఆ వానరుణ్ణి తీసుకురమ్మన్నాడు. ఓ ఇదెంత పని వానరుడే, వాడు రాకపోతే పట్టి ఈడ్చుకుని వస్తా అన్నాడు. పరిగెత్తుకెళ్ళాడు. గణవాదన పర్వతం మీదకి వెళ్ళేటప్పటికి ఆంజనేయుడు తపస్సు చేసుకుంటున్నాడు, ధ్యానంలో ఉన్నాడు. వెళ్ళి, ఏ కపి నిన్ను కృష్ణుడు రమ్మంటున్నాడు అని చెప్పి చెప్పాడు. ఏం పట్టించుకోవాలా వినలా, మళ్ళీ అరిచాడు, మళ్ళీ పట్టించుకోవాలా, చెవిలోకి వెళ్ళి తన ముక్కుని పెట్టి తిప్పాడు. అయినా కూడా ఆయనలో చలనం లేదు. దాంతో ఏం చేశాడంటే, అతన్ని పట్టుకుని తీసుకువెళ్ళి పోదామని చెప్పి ఆయన చుట్టూతాలా తిరిగి లేపుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో ఆ తోక చుట్టి గరుత్మంతుడికి ఒక్క విసురు విసిరాడండి. విసిరేటప్పటికి ఆ దెబ్బకి సముద్రంలో పడ్డాడు వెళ్ళి గరుత్మంతుడు. ఒళ్ళంతా హూనం హూనమైంది. ఆ తోక చుట్టటము అంటే సామాన్యమా, ఆ పిచ్చుకను మనం అరిచేతిలో పట్టుకుని పిసికినట్టు అయిపోయి ఉంటాడు గరుత్మంతుడు. అమాంతం ఒక్క విసురు విసిరేటప్పటికి అక్కడ పడ్డాడు. అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వచ్చాడు, కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు. తెలుసు ఇవన్నీ ఆయనకి, ఆయనకి తెలియందే ఉంది. ఆ గరుత్మ తెలుసుకొచ్చావా ఎడి, ఆ వానరుడు అన్నాడు తలకాయ ఉంచుకుని. మహానుభావ, అతడు సామాన్యుడు కాదు, నేను ప్రయత్నం చేశాను, ఈ విధంగా నా ఒళ్ళంతా హోనమైంది, జన్మకి ఇక అలాంటి పని మాత్రం నాకు చెప్పకండి స్వామి అని చెప్పి దండం పెట్టాడు. అలా కాదు, నువ్వు వెళ్ళిరా, తప్పకుండా తీసుకురా వెళ్ళి. అయ్య బాబోయ్, ఇంకా నేను మళ్ళీ వెళ్తామే ఆయన జోలికి అన్నాడు. కాదు, నేను చెబుతున్నాను విను, వెళ్ళి నిన్ను సీతారాములు పిలుస్తున్నారు అని చెప్పి చెప్పు అన్నాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి గరుత్మంతుడు దగ్గర గడితే ఎక్కడ ఏం చేస్తాడో అని భయంతో దూరం నుంచే, ఓ కపీశ్వరా నిన్ను సీతారాములు రమ్మంటున్నారు అన్నాడు. అంతే, అక్కడి నుంచి గరుత్మంతుణ్ణి, మహానుభావ ఎవరయ్యా నువ్వు, నా సీతారాములు దర్శనం చేయిస్తావా అని చెప్పి ఆ గరుత్మంతుణ్ణి, నువ్వు ఇదిగో నా భుజాలెక్కు, అతి వేగంగా మనం వెళ్ళాలి ఇప్పుడు నా సీతారాముల దగ్గరికి అని చెప్పి ఆ గరుత్మంతుణ్ణి ఘనంగా సన్మానించి, ఆ గరుత్మంతుణ్ణి కంటే ముందు తాను పోతూ, ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి, ఎక్కడున్నారు అని చెప్పి అంత ఆవేదనతో ఆ వేగంతో ఆ గరుత్మంతుని కంటే వేగంగా ఆయన వెంట వస్తూ ఉండగా కృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తాడు. కాబట్టి అంతటి రామకార్య కరివేకో ఆతుర, అంతటి రామకార్యము అంటే అంత ఆవేదన, అంతటి ఆతురత ఆంజనేయ స్వామికి ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు. రామకార్య కరివేకో ఆతుర, సంజీవి పర్వతం తెచ్చేటప్పుడు అంతే కదండి వెళ్ళాడు, లక్ష్మణ్ని వర్చకించడం కోసం సంజీవికరణిని తీసుకురావడానికి వెళ్ళాడు. సంజీవికరణి, విశల్యకరణి, సంధానకరణి ఇవన్నీ కూడా ఔషధులు. ఆ సంజీవికరణ కోసమని వెళ్ళేటప్పటికీ అవన్నీ కూడా అన్నీ ఒకే రకంగా మెరుస్తున్నాయి, వాటిలో ఏది సంజీవికరణో గుర్తించలేకపోయాడు. ఇవెంతా ఆలోచించుకుంటూ వస్తే రామకార్యం ఆలస్యమైపోతుందని చెప్పి అమాంతం ఆ సంజీవి పర్వతాన్ని ఎత్తుకుని వచ్చేసేసాడు. అది ఆయన యొక్క రామకార్యము అంటే అంతటి సన్నద్ధత, అంతటి ఆవేదన ఆయనకుంటుంది. రామకాజ కరివేకో ఆతుర, ప్రభు చరిత్ర సునివేకో రసియా, రామలఖన సీతామన బసియా. ప్రభు చరిత్ర సునివేకో రసియా, ఆంజనేయ స్వామి ప్రభు చరిత్ర సునివేకు ఆ శ్రీరామచంద్రుని యొక్క చరిత్రని వినటానికి వినటంలో రసికుడు ఆయన, ఆయనకు అంత ఇష్టం. అందువలనే ఎన్ని మాటలు విన్నా రామాయణాన్ని, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, ఎక్కడ రామాయణ గానం జరుగుతున్నా వచ్చి కూర్చుంటాడు ఆయన, అంత ఆనందం ఆయనకి. ప్రభు చరిత్ర వినటము అంటే, రామచరిత్ర వినటము అంటే అంత ఇష్టం. ఓ మాట విన్నాం కదా మనం, విన్నదే కదా అని అనుకుంటూ ఉంటాం. శ్రవణం వల్ల చాలా, దానిలోనే చాలా గొప్ప భక్తి ఉన్నదండి. మిగతా భక్తుల కంటే శ్రవణ భక్తి చాలా గొప్పది. పరీక్షన్ మహారాజు శ్రవణ భక్తితోనే వారం రోజుల్లో ముక్తిని పొందగలిగాడు. ఎప్పుడో చెప్పాను నిన్న మొన్నట్లో, మన చెవులు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, స్వాతి చిప్పలలాగా, ముచ్చపు చిప్పలలాగా, స్వాతి కాలంలో ఉండే ముచ్చపు చిప్పలలాగా. ఏ వాక్యము నా చెవిలో పడి నా జన్మ చరితార్థం చేస్తుందో అని చెప్పి ఎక్కడ మంచి వినే అవకాశం ఉంటే అక్కడ మంచి వినటానికి సిద్ధంగా ఉండాలి మన కర్ణములు. అటువంటి వాడు రాముడు. రామకాజ ప్రభు చరిత్ర సునివేకో రసియ, అరసిక జన భాషణతో రసిక జన వాదనం శ్రేయ అన్నారండి. ఏదైనా వినాలి అంటే ఆ దాని యందు ఇష్టం ఉండాలి. ఇష్టం ఉన్నప్పుడు ఏదైనా ఇష్టంతో స్వీకరించినదే అది సరైనటువంటి రీతిగా మనకు వంట పడుతుంది. అన్నమైనా ఇష్టంగా తింటే వంట పడుతుంది, కానీ బలవంతాన తిన్నామనుకోండి అది అజీర్తి, రోగ కారణం. కాబట్టి వినేది కూడా ఇష్టంగా వింటే మనకి అది చాలా తృప్తినిస్తుంది. అటువంటి ప్రభు చరిత్ర సునివేకు రసియా, శ్రీరామచంద్ర ప్రభువు యొక్క గానము ఆయన యొక్క చరిత్ర వినటంలో రసికుడు ఆయన, ఆ రసగ్రహణ పారీణుడు ఆయన. రామలఖన సీత మన బసియా, రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళ ముగ్గురు కూడా ఆయన మనస్సులో ఉంటారు. రామలఖన సీత మన బసియా, తన మనస్సునందు వసిస్తూ ఉంటారు అని ఒక అర్థం. రామలఖన సీత మన బసియా, రాముడు లక్ష్మణుడు సీత వాళ్ళ యందు వాళ్ళ మనస్సునందు ఈయన వసిస్తూ ఉంటాడని. ఎందువల్లంటే వాళ్లతోనే కదా ముఖ్యంగా ఆయనకు ఉన్నటువంటి సంబంధం, సీతారామ లక్ష్మణులతో. వాసుదేవతత్వంలాగా, వాసుదేవతత్వం ఏమిటి, వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే, ఎల్లయందును తా వసించుటెల్ల అది తనయందు వసించుటంటూ వాసుదేవతత్వము. వాసుదేవతత్వం అంటే ఆయన, ఆ వాసుదేవుడు అన్ని ప్రాణులలోనూ ఉంటాడు, అన్ని ప్రాణులు తనలో ఉంటాయి. అలా ఆంజనేయ స్వామి వీళ్ళ ముగ్గురు ఆయన మనస్సులో ఉంటారు. వాళ్ళ ముగ్గురి మనస్సులో నిరంతరము ఆంజనేయుడు ఉంటాడు. వాళ్ళకి ముగ్గురికి అంత ఇష్టం ఆంజనేయుడు అంటే. కాబట్టి రామలఖన సీతా మన బసియ, ఎక్కడ మనకి ఉత్తరాదిన ఒక ఏదో పత్రికలో ఒక సంఘటన వచ్చిందండి, ప్రభు చరిత్ర సునివేకు రసియ అనేటటువంటి దానికి ఒక రైల్వే మాస్టరు తన యొక్క ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే మనకి టైం చాలు. ఆంజనేయ స్వామికి సంబంధించింది అయినా మనకి దేవుడితో పూర్తి కావాలి కదా. కాబట్టి సూక్ష్మరూపధరి సీయహి దిఖావా, తర్వాత చౌపాయి ఏమిటంటే సూక్ష్మరూపధరి సీయహి దిఖావా వికట రూపధరి లంక జరావ. సూక్ష్మరూపధరి సీయహి దిఖావా అంటే సీయహి అంటే సీతాది, సూక్ష్మరూపధరి సూక్ష్మమైనటువంటి రూపాన్ని పొంది సీతామాతని చూశావు. ఆయన లంకలో ప్రవేశించాక సీతని, లంకలో ప్రవేశించడానికి సీత అన్వేషణ చేయటం కోసమని ఆయన పురుషదంశుక మాత్ర సన్ అన్నారు వాల్మీకి. పిల్లి పిల్లంత వాడయ్యాడండి, పిల్లి పిల్లంత వాడయి ఆ లంకంతా వెతికాడు సీతాదేవి కోసమని. కాబట్టి ఆయన ఎంత వాడై సీతని చూశాడు, సూక్ష్మరూపధరి సూక్ష్మరూపాన్ని ధరించి సీతని చూశావు. ఇక్కడ సీతాదేవి ఒక మాట అంటుందండి రామచరిత మానసులో, చాలా అద్భుతంగా ఉంటుంది. హాయ్ సుత కపి సబ తుంభై సమాన జాతుధాన అతి భట బలవాన మోరే హృదయ పరమ సందేహ. నాయనా నా మనస్సులో చాలా పెద్ద సందేహం ఉన్నది అన్నది సీత. ఏమిటమ్మా అంటే సుత కపి సబ తుంభకి తుంభై సమాన, ఈ వానరులు అంటున్నావు నీ సేనంతా వస్తుందంటున్నావు, ఆ వానర సేనంతా నీలాగానే ఉంటే ఈ రాక్షసులు నేను చంపుతారు, ఈ రాక్షసులు నేను జయిస్తారయ్యా మీరు అని అడిగింది పాపం. ఎందువల్ల ఆయన సూక్ష్మరూపధరి సీయహిది కావా, సూక్ష్మరూపంతో సీతామాతని దర్శించాడు, అంత చిన్న రూపంలో ఉన్నాడు. ఎందువల్ల పెద్ద రూపాన్ని పొందితే ఈ రాక్షసులు ఎవరినా గమనించారనుకోండి చాలా ప్రమాదం, ఆయన్ని బంధిస్తారు, మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి వార్త చెప్పడానికి కుదరదు. పైగా అన్వేషణ చేసేటటువంటి వాళ్ళు గృహాలన్నీ వెతకాలి అంటే పెద్ద రూపంతో వెతికితే ఇళ్లలో అందరిలో దూరగలుగుతారు. రాత్రిపూట అందరూ తలుపులు వేసుకున్నారనుకోండి, కిటికీల్లోంచి దూరి వెళ్ళాడు, అన్నీ వెతికాడు. కిటికీల్లో ఏవి దూరగలుగుతాయి, పిల్లులైతే దూరగలుగుతాయి. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే పిల్లులు కూడా మన ఇళ్లలో దూరలేవు, దోమల కోసమని కత్తులేసి వేసుకుంటున్నాం. అప్పుడు ఇలాంటి బాధలు లేవు కాబట్టి ఆయన స్వేచ్ఛగా కిటికీలలోంచి దూరి వెళ్ళగలిగినంత చిన్న రూపాన్ని పొందాడు. అంత రూపంతోనే ఆమె కనపడేటప్పటికి ఆమె ఆశ్చర్యపడే, అబ్బాయి నువ్వు ఇంత వాడివి, మీ బోటి వాళ్ళంతా వచ్చి ఏం చేయగలుగుతారయ్యా. అప్పుడు ఆయన అన్నాడు సుని కపి ప్రకట కీన్హి నిజ దేహ కనక భూధరాకార శరీరా, అమ్మా ఇదిగో అసలు నా నిజ రూపం చూడమని చెప్పి అప్పుడు ఆయన మేరుమందర సంకాసు అని చెప్పి మేరు పర్వతం అంతటి అద్భుతమైనటువంటి రూపాన్ని పొందాడు ఆయన. సమర భయంకర అతి బలవీరా సీతా మన భరోసా తబ, అటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని చూపించాడు ఆమెకి. మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన చాలా అద్భుతంగా చెబుతారండి, ఈ సందర్భంలో సీతాదేవితో ఆంజనేయుడు అంటాడు ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ ప్రతిభా విశిష్టుడై అంతటి వాడు నేనగుదు. అమ్మా ఎప్పుడు ఎంత వాణ్ణి కావాలస్తే నేనప్పుడు అంతవాణ్ణి కాగలను అని చెప్పి చెబుతాడు. అలా ఆయన అద్భుతమైనటువంటి రూపాన్ని చూపించాడు ఆయన. సూక్ష్మరూపధరి సీయహిది కావా వికట రూపధరి అని మూలం అవధి, వికట రూపధరి అని మనం అంటాం. వికట వభం వికట రూపధరి లంక జరావా, వికట రూపాన్ని అద్భుతమైనటువంటి మహద్రూపాన్ని పొంది లంక జరావా లంకని తగలబెట్టావు అని చెప్పి అన్నాడు తులసీదాసు. ఆయన తోకకి నిప్పంటించినప్పుడు అప్పటిదాకా ఆయన కట్టు ఇంద్రజిత్తు తాళ్లతో కట్టేసుకొచ్చాడు, బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రానికి పట్టుబడ్డాడు ఆయన. బ్రహ్మాస్త్రానికి పట్టుబడ్డ వాడికి ఇంకేం అంతకంటే కావాల్సిందే ఉందండి, కానీ అడిలిపోతున్నారు వీళ్ళు. ఇంద్రజిత్తుకు కూడా ఏమో వీడు ఎంతసేపు కట్టుబడి ఉంటాడో ఏమి పోతాడో అని చెప్పి తీసుకొచ్చిన తాళ్ళన్నిట్లతో బిగేసి కట్టారు. బ్రహ్మాస్త్రానికి ఒక లక్షణం ఉన్నది ఏమిటంటే దానితో బద్ధుడైనటువంటి వాడిని మళ్ళీ ఏదైనా తాళ్లతో కట్టేస్తే అది బ్రహ్మాస్త్రాన్ని అవమానించినట్లు అంతే కదండి. ఇదిగోనండి సూర్యుడిని చూడండి అని మనము బ్యాటరీ లైట్ వేస్తే పగలు,
ఆ రకంగా బ్రహ్మాస్త్రంతో కట్టుబడ్డ వాడికి తాళతో కట్టేయటం ఏంటండి? ఎప్పుడైతే ఇలా కట్టేశారో బ్రహ్మాస్త్రానికి అవమానం జరిగినట్లు బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయింది. ఆంజనేయ స్వామికి తెలుసు ఇప్పుడు బ్రహ్మాస్త్రం లేదు అని, కానీ ఆయన తాళ్ళు తెంచుకోరా. ఎందువల్లంటే వీళ్ళ తాళ్ళు తెంచాలి, ఈ రాక్షసులు తాళ్ళు తెంచాలి కదా, అందుకు కదా. ఇంత క్రితం లంకంతా ఎప్పుడు చూశాడు? రాత్రిపూట చూశాడు, ఆయన సరిగ్గా చూడలేకపోయాడు. కాబట్టి వీళ్ళతో పెడితే లంకంతా చక్కగా చూడొచ్చు, తర్వాత తగలేయటానికి కూడా ఎక్కడెక్కడ తగలేయాలో అన్ని బాగా తెలుస్తాయి. అందుకోసమని అలాగే కట్టుబడి వెళ్ళాడు. సరే అలా ఉండంగానే ఆయనకి తోక అంటించారు, అప్పుడు ఇక ఆయన విజృంభించాడు. అప్పటిదాకా అలాగే ఉన్నటువంటి వాడు ఒక్క మాట చిన్నవాడయ్యాడండి. ఏమయ్యే తాళ్ళు, ఒంటికి బిగించినటువంటి తాళ్ళని ఇంతవాడైపోతే ఏమవుతాయండి తాళ్ళు, టప్పును జారిపోయాయి. మళ్ళీ మహద్రూపాన్ని పొందాడు, అద్భుతమైనటువంటి రూపాన్ని పొంది ఆ విధంగా దేహ విశాల పరమహరువాయి మందిరతే మందిర చెడధాయి, విశాలమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని పొంది బాగా చూశాడు కదా, ఎవరి కొంప ఎక్కడ ఉన్నదో, కుంభకర్ణుడు కొంప ఎక్కడ ఉంది, ఇంకోటి కొంప ఎక్కడ ఉంది, ఇంకోటి కొంప, అందరి కొంపలు చూశాడు. కుంభకర్ణుడి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి కుంభకర్ణుడి భార్య ప్రార్థించిందండి పాపం ఆంజనేయుణ్ణి, ఆయన నిద్రిస్తున్నాడు అని ప్రార్థిస్తే అప్పుడు కుంభకర్ణుడు గృహాన్ని వదిలేడు, లేకపోతే అప్పుడే తగలడేవాడు. అలా మొత్తం అన్నీ చూసి ఎక్కడెక్కడ తగలేయాలో అక్కడ అంతా తగలేశాడు. హోళికాజ్యోం లాయి లంక అని చెప్పి బాహుకులో చెబుతాడు. లంకనంతా కూడా భోగిమంటలలో భోగిమంటలు వేసినట్టుగా వేసేటండి ఆంజనేయుడు, ఆయన అలా వర్ణించాడు. భాస్కర్ రామాయణంలో ఈ సందర్భంలో చాలా అద్భుతమైన పద్యం చెప్పబడ్డది. కాలాభీలతరాగ్ని కీలచయ నిర్ఘాతంబు నిర్ఘాతంబులింటింటిపై కూలన్ వాలము ద్రిప్పుచుందిరిగ దిక్కు దిక్కులంకశోగ్రస్ఫులింగాలోల చటలుద్ధతిను నగయునుజద్భీమధూమంబు వాతూల వ్యాప్త నభోంతరాళముగా మృత్యుక్రూర సంరంభుడై. ఈ విధంగా ఆయన మొత్తము వికట రూపధరి లంకజరావా అద్భుతమైనటువంటి రూపాన్ని పొంది మొత్తం లంకనంతా కూడా దగ్ధం చేశాడు. భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజసవారే. భీమరూపధరి అసుర సంహారే, భీమరూపాన్ని భయంకరమైనటువంటి రూపాన్ని పొంది అసుర సంహారే రాక్షసులందరినీ సంహరించాడు. నారద పురాణంలో ఒక మంచి ఒక మంత్ర ధ్యానం అండి ఇది. మహాశైలం సముత్పాట్య ధావంతం రావణం ప్రతి జ్వలదగ్ని సమం రూపం కోటి సూర్య సమప్రభం. పెద్ద మహాశైలాన్ని పర్వతాన్ని తీసుకుని ఆంజనేయుడు రావణాసురుడి వైపు పరిగెత్తాట. తిష్ఠ తిష్ఠరణే దుష్ట, ఒరే దుష్టుడా ఆగు ఆగు అంటూ గర్జంతం మేఘనిస్వనం, పెద్ద మేఘము ధ్వనించినట్లుగా ఉరుములు ఉరిమినట్లుగా అరుస్తూ తిష్ఠ తిష్ఠరణే దుష్ట గర్జంతం మేఘనిస్వనం క్లేశదం ఘోర రూపేణ రాక్షసాన్ మారుతిం స్మరేత్ అని చెప్పి అలా యుద్ధరంగంలో ఆయన ఎలా విజృంభించాడో ఈ ధ్యానంలో అద్భుతంగా చెప్పబడ్డది. అటువంటి భీమరూపధరి అసుర సంహారి భయంకరమైనటువంటి రూపాన్ని ధరించి రాక్షసుల్ని చీల్చి చెండాడాడు. రామచంద్రకే కాజ సవారి, రామచంద్రకే కాజ సవారి అంటే రామచంద్రుని యొక్క కార్యములు పూర్తి చేశాడు. బాహుకులో ఒక మాట చెప్తాడు ఆయన, మనకో అగమతన సుగమకియే కపీశ కాజ మహారాజుకే సమాజ సాజ సాకీహై అని చెప్పి, మనము ఆయన చేసిన పనులు ఎట్లాంటివి అంటే మనస్సుతో కూడా మనం భావన చేయలేము, అంతటి కార్యాలు మనము చాలా పనులు చేయలేక మనస్సుతో చేస్తూ ఉంటాం. ఎవడి మీదో చాలా కోపం, వాణ్ణి మనస హత్యలు చేసేస్తాం మనస్సులో, అది తేలికే. మనస్సులో చేయటం కష్టమేం కాదు, అసలు చేయటం కష్టం. కానీ ఆంజనేయ స్వామిని చేసింది ఆయన చేసింది ఏమిటంటే మనస్సుతో కూడా చేయలేనటువంటివి ఆయన తనువుతో చేశాడు. తనువుతో చేయలేవి నువ్వు మనస్సుతో చేస్తాం మనం. ఆయన మనస్సుతో కూడా చేయలేనటువంటి కార్యాలు ఊహించలేమన్నమాట. మనస్సుతో కూడా చేయలేమంటే అమ్మో ఇంత కార్యమా అని మనస్సులో కూడా మనం ఊహించలేనంతటి అద్భుతమైనటువంటి కార్యాలు ఈయన శరీరంతో చేస్తూ దానికి అనువైన రీతిగా తాను సన్నద్ధుడై ఉంటాడు అని చెప్పి రామచంద్రకే కాజ సవారి ఆయన యొక్క రామచంద్రుని కార్యం కోసమని సిద్ధమై ఉంటాడు అని చెప్పి చెప్పబడ్డది. 10 చౌపాయిలు మనం చెప్పుకున్నాం, రేపు మిగతా 30 చౌపాయిలు కూడా పూర్తి చేస్తాను, సకాలంలో పూర్తి అవుతుంది. మనం విషయాన్ని చెప్పుకోవాలి అంటే ఎంత ఎక్కువగానైనా చెప్పుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఎంత రూపమైనా చూపించగలడు, ఎంత చిన్నవాడైనా కాగలడు. కాబట్టి ఎంత మహద్రూపంగానైనా ఆయన్ని మనం భావన చేయొచ్చు, ఎంత సూక్ష్మరూపంగానైనా భావన చేయొచ్చు. రేపు సూక్ష్మరూపంలో మనం భావన చేసి పూర్తి చేసుకుందామని చెప్పి మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం కలిగించినటువంటి నిజంగా హరిప్రసాద్ గారు ఇలా చక్కగా ఆ స్వామిని గురించి భావన చేసుకునే భాగ్యం ఈ చాతుర్మాస్యల పుణ్యకాలంలో కలిగించారు. వారికి చాలా శ్రద్ధగా వింటున్నటువంటి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి.